ஸ்ரீ மகாகணாதிபதயே நம. ஸ்ரீ சிவாய விஷ்ணுரூபாய குரவே நம. ஸ்ரீ மகாகாளி மகாலட்சுமி மகாசரஸ்வதி ஸ்வரூப ஜெகதம்பாயே நம. ஸ்ரீ கௌரி கேதாரேஸ்வராபியாம் நம. விக்னோத்துங்ககிரீஷமர்தனபவி விக்னாப்தி கும்போத்பவ விக்னாப்ரௌக கணப்பிரச்சண்ட பவனோ விக்னேஸ்வர பாவனி அம்ருதே கதிரண்யானாசம் மஜ்ஜதாமிஹ ஆனந்தமானந்தவனே வசந்தம் ஆனந்தகந்தம் ஹதபாபவ்ருந்தம் வாராணசிநாதமநாதநாதம் ஸ்ரீவிஸ்வநாதம் சரணம் ப்ரபஜ்ஜே. மாதர்பவானி தவ பாதரஜோ பவானி மாதர்பவானி தவ தாசதரோ பவானி மாதர்பவானி ந பவானி யதா பவேஸ்மின் துத்பாக்பவான்யனுதினம் ந புனர்பவானி. ஸ்ரீமத் பரஸ்மை நிஜசித்கனாய கௌரீ தபஃ பூர்ணஃபலப்ரதாய கேதாரநாதாய நமசிவாய நமோ நமஃகாரணகாரணாய. யா கேதாரபுரஸ் சதா விலசதே காஸ்யாம் ப்ரஜாந்தாரயன் யா நித்யம் த்ரிஜகத்பவித்ரதடினிம் சம்யுஜ்ய தத்துஷ்டிதா. யா காசீ ஜனதாக சங்கசமனே சந்தர்ஷனாத்மஜ்யதா மஜ்ஜனாத் பிராச்சீனா மணிகர்ணிகா பவது நஃப் பாபௌக வித்வம்சினி வாகர்த்தாவிவ சம்ப்ருக்தௌ வாகர்த்த பிரதிபத்தயே ஜெகதஃப் பிதரௌ வந்தே பார்வதீ பரமேஸ்வரௌ சாரதா சாரதாம்போஜ வதனா வதனாம்புஜ சர்வதா சர்வதா அஸ்மாகம் சந்நிதி சந்நிதிங் க்ரியாத் வியாசாய விஷ்ணுரூபாய வியாசரூபாய விஷ்ணவே சிவ வியாசா வியாசம் வசிஷ்ட நப்தாரம் சிக்தே பௌத்ர மகல்மஷம் பராசராத்மயம் வந்தே சுகதாதம் தபோனிதிம் ஸ்ருதிஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாகரம் நமாமி பகவத் பாதசங்கரம் லோகசங்கரம். அஜ்ஞானாம் ஞானவீ தீர்த்தம் வித்யா தீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதீ தீர்த்தமாஸ்ரயே. ஸ்ரீ ஸ்ரீ பரமஹம்ச பரிவிராஜகாச்சாரிய சாரதா சுங்கேரி சாரதா பீடாதீஸ்வரலு ஜெகத்குருவுலு ஸ்ரீ 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 பாரதி தீர்த்த மகாஸ்வாமி வாரிக்கு அலகே ஸ்ரீ விதுசேகர பாரதி சுவாமி வாரி யொக்க சரணாரவிந்தமுலகு பக்தித்தோ நமஸ்கரிஞ்சி காசி கேதார மகாத்மியம் அஷ்டமாத்தியாயம்லோ உன்னாம் செப்புண்டு உன்னாம் பிராரம்பிஸ்து உன்னாம் நின்னடி ரோதுன கௌரி லட்சுமி விஷ்ணு சர்வஜ்ஞுடா பரமேஸ்வரடு சர்வஜ்ஞுடா அஞ்சு வாரிதரு கூட வாதிச்சுக்கோ நா பர்த்தையே சர்வஜ்ஞுடு நா பர்த்தையே சர்வஜ்ஞுடு அனுக்குனாரு. தர்வாத சிவரிக்கு மொதட்லோ பார்வதிதேவி ஓடிப்போயினா ஒக மோசம் வல்ல வஞ்சன வல்ல ஸ்ரீ மகாவிஷ்ணுவு செப்பின ஒக உபாயம் செப்பாடு சர்வஜ்ஞுடு பரமேஸ்வருடே. మీరు ఈ రకంగా పందెం వేసుకున్నారు కాబట్టి మీకు ఈ జయానికి ఉపాయం చెబుతానని ఉపాయం చెప్పాడు. అలాగే పరమేశ్వరుడి దగ్గర ఉండేటువంటి నైగమేయుడు అనేటువంటి గణం ద్వారా అది ఆయన విష్ణువుకు సన్నిహితుడు కావటం చేతను పరమేశ్వరుడు చెప్పినటువంటి ఆ కథలన్నీ కూడా పూర్వపూర్వ కల్పముల కథలన్నీ కూడా లక్ష్మీదేవికి చెప్పాడు. ఆయన లక్ష్మీదేవి పార్వతీదేవి కథ చెప్పడం ప్రారంభించగానే ముందుగానే చెప్పి 100 రోజులు మొత్తం 100 కథలు ఆ రకంగా పార్వతీదేవిని పరాజయం పాలు చేసింది. ఆమె చాలా బాధపడింది. అసలు నా భర్త సర్వజ్ఞుడు అవునా కాదా, అందరూ సర్వజ్ఞుడు అంటున్నారు, మహాదేవుడు అనుకుంటున్నారు, మా తండ్రి నేను మోసపోయినాం, మా తండ్రి ఈయనకి ఇచ్చి వివాహం చేశాడని శివనింద చేసింది, తన భర్తని తక్కువగా భావన చేసింది. ఆ తర్వాత పరమేశ్వరుని వెళ్ళి అడిగింది ఈ విషయం, ఆయన దగ్గరే ఈ రకంగా అన్నది కూడా. పరమేశ్వరుడు జ్ఞానదృష్టితో చూచి జరిగిన విషయం చెప్పాడు. నైగమేయుడి ద్వారా తెలుసుకొని చెప్పారు, నువ్వు వంచితురాలవైనావు మోసగింపబడ్డావు అని చెప్పి చెప్పాడు. సరే రేపు నువ్వు జయం నీకు కలుగుతుంది, మళ్ళీ వేరే కథ చెబుతాను పూర్వపూర్వ కల్పాలని చెప్పి నైగమేయుడిని అక్కడి నుంచి తన దగ్గర వాళ్ళిద్దరి దగ్గర ఎప్పుడు పార్వతీ పరమేశ్వరు దగ్గర ఉంటాడు ఆ నైగమేయుడు, అతన్ని దూరంగా పంపేసి ఆ రోజు కథలు 108 కథలు చెప్పాడు. మర్నాడు లక్ష్మీదేవికి దగ్గర మేరు పర్వతం మీద వాళ్ళు కిరీడార్థం వచ్చినప్పుడు ఆమె ఆ కథలు చెబితే ఒక్క మాట్లాడదు, అసలు ఒక్క కథ కూడా ప్రతిరోజు ప్రారంభించగానే నాకు తెలుసు అని చెప్పేది. ఆ రోజు మాత్రం నోరు విప్పలేదు, ఏమీ మాట్లాడలేదు, నువ్వు జయం పొందావని చెప్పి లక్ష్మీదేవి పార్వతీదేవిని అన్నది. ఇందువల్ల నువ్వు రోజు ఇన్నాళ్ళు రోజు జయం పొందుతున్నావు కదా, ఇవాళ ఏమి మాట్లాడకుండా ఉన్నావు, దీని రహస్యం ఏంటంటే నేను ఇప్పుడు చెప్పను, నీకు తర్వాత ఎట్లాగో తెలుస్తుంది. తెలిసినప్పుడు మాత్రం నన్ను నా భర్త అయిన విష్ణువుని, ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన్ని మాత్రం నువ్వు క్షమించాలని చెప్పి ప్రార్థిస్తుంది. తర్వాత ఆడుకొని ఇళ్ళకి వెళ్తారు. ఆ తర్వాత కైలాసానికి వెళ్తుంది, పరమేశ్వరుని విషయాలన్నీ చెప్పి అడుగుతుంది. పరమేశ్వరుడు జరిగిన విషయమంతా కూడా నైగమేయుడు వల్ల లక్ష్మి తెలుసుకొని పార్వతిని జయించినట్లు ఈ మోసం అంతా చెప్పేస్తాడు. ముందుగానే చెబుతాడు, నేను నిజం చెబుతా కానీ కోపం మాత్రం వద్దు, వాళ్ళని క్షమించాలి, నువ్వు కోపం తెచ్చుకొని వాళ్ళని తీవ్రంగా శపిస్తాయేమోనని పార్వతీదేవికి ముందుగానే చెప్పాడు. చెప్పంగానే ఆమె కోపం వచ్చింది, కానీ మరి భర్త మాట వినాలి కదా, అందుకని చెప్పి అంత ఘోరమైనటువంటి శాపం ఇవ్వకుండా మీ ముగ్గురు భూమి మీద ఒక్కొక్క జన్మ మీరు ఎత్తండి అని చెప్పి చెప్పింది. అందులో లక్ష్మీదేవిని ఏమో కూడా భూమి మీద జన్మ ఎత్తమంది. తర్వాత నువ్వు ఒక అంశతోనే అన్ని లోకాలు తిరుగుతూ ఉంటావు, ఒక చోట స్థిరంగా ఉండవు, నువ్వు చపల స్వభావం కలిగి అని చెప్పి ఆ రకంగా ఆమెకు వరవిచ్చి మిగిలినటువంటి అంశతో నువ్వు కాశీలో ఉండవని చెప్పి చెప్పింది. అక్కడ నువ్వు అందువల్ల భూమి మీద నువ్వు అవతరిస్తావు, ఇది ఒక జన్మ అని చెప్పి చెప్పింది. అలాగే విష్ణుమూర్తికేమో ఆయన కూడా మరి ఉపాయం చెప్పినవాడు ఆయన కాబట్టి ఆయనకు కూడా నువ్వు వేదవ్యాసుడిగా అవతరిస్తావని చెప్పి ఆయనకు కూడా, అయితే ఇది లోకోపకారం, నువ్వు కొరకు నువ్వు ఆ రకంగా అవతరిస్తావని చెప్పి చెప్పింది. అంటే ఈ శాపం ఇచ్చేటప్పుడు కూడా తగ్గించి ఇస్తూ ఈ శాపం కూడా లోకోపకారానికి ఉపయోగపడేటట్లుగా చేసిందనమాట. మహాత్ముల యొక్క శాపములు కూడా లోకోపకారకంగా ఉపయోగించేటట్లు చేస్తారన్నమాట. ఎందువల్ల అంటే వాళ్ళు క్షమార్పణ వేడుకున్నారు, అందుకని ఆ రకంగా ఇచ్చేసి. తర్వాత నైగమేయుడు కూడా వాళ్ళ భక్తుడే, ఇప్పుడు వాళ్ళ అంతరంగికమైన భక్తుడు, అక్కడ ఉంటూ ఉంటాడు. అతన్ని కూడా నువ్వు బ్రాహ్మణుడుగా భూమి మీద జన్మించి విష్ణువుకు నువ్వు అపహాస్యం చేసి గే ఎగతాళి చేసి అతన్ని ఓడించాలి, పరాజయం కలిగించాలని చెప్పింది. ఎందువల్లంటే నైగమేయుడు ద్వారా పరాజయం కలిగింది, అందువల్ల ఇది విష్ణువు నైగమేయుడు ద్వారా తెలుసుకొని పార్వతీదేవికి అపహాస్యం పాలయ్యింది పాపం ఆమె ఓడిపోయి. అందువల్ల కారణం నైగమేయుడు, విష్ణువు వీళ్ళందరూ కాబట్టి, కొండ్యాలు చెప్పిన వాడు నైగమేయుడు కాబట్టి ఆ నైగమేయుడి చేతనే ఈ విష్ణువుకి పరాభవం చేయించాలనేటువంటి దృష్టితో ఆ రకంగా ఆమె చెప్పింది ఇవన్నీ. తర్వాత వీళ్ళంతా వెళ్ళి లక్ష్మీదేవి, విష్ణువు, నైగమేయుడు అందరూ వెళ్ళి ప్రార్థించారు. ప్రార్థిస్తే ఆమె మళ్ళీ కొద్దిగా ఇట్లా వివరంగా మళ్ళీ చెబుతూ ఉన్నది, ఎవరెవరు లోకోపకారం కొరకు ఏం చేయాలో ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నది. చెబుతున్నప్పుడు చివరికి ఇదంతా జరగబోయే కథ ముందుగా చెబుతున్నారు వీళ్ళు. క్షమార్పణ వేడుకున్న తర్వాత పార్వతీదేవి చెబుతూ ఉన్నది, నీవు వేదవ్యాసుడుగా అవతరిస్తావు, బ్రాహ్మణ కోడుగా తర్వాత వేదవ్యాసుడు అనే పేరుతో ఉంటావు, వేద విభాగం చేస్తావు, అది ఇది అంతా చెప్పి తర్వాత నువ్వు కాశీ వెళ్తావు, కాశీలో అక్కడ ఉంటూ ఉంటావు, కాశీని శపించబోతావు. కాశీని శపించబోయి అక్కడ విశ్వనాథుడి యొక్క ఆగ్రహానికి గురై గంగానది అవతల ఒడ్డున నువ్వు ఉంటావు అని కూడా చెప్పడం జరుగుతున్నది. అంతా చెబుతున్నారు అన్నమాట, ముందు జరగబోయేదంతా కూడా చెప్పారు వాళ్ళు ముందుగానే. వేదవ్యాసుడే ఇక్కడ శాపం ఇవ్వబోయినాడు, శపించాడు కాశీని, విశ్వేశ్వరుడు ఆగ్రహానికి పాత్రుడైనాడు, గంగానది అవతల ఉంటున్నాడు. అప్పుడు మళ్ళీ అమ్మవారిని ప్రార్థిస్తే పర్వదినాలలో మాత్రం వచ్చి వెళ్ళేటట్లుగా అనుగ్రహించింది అమ్మ, మళ్ళీ కాశీకి వచ్చి విశ్వనాథుని చూడటానికి. అయినప్పటికీ తను ఎప్పుడైతే గంగానది అవతలకు వెళ్ళి అక్కడ ఉంటున్నాడో అక్కడికి వెళ్ళేటప్పటికీ కొద్ది గర్వం వచ్చింది. గర్వం వచ్చి నేను మళ్ళీ నేను ఇక్కడ ఒక కాశీని నిర్మిస్తాను, పోటీగా మరొక కాశీని నిర్మిస్తాను, అక్కడ ఉన్న లింగాలు అవన్నీ ఆ తీర్థాలన్నీ ఇక్కడ నేను వచ్చేటట్లు చేస్తాను, అసలు ఆ కాశీ దీని ముందు ఎందుకు పనికి రాకుండా చేసి ఈ కాశీ అసలైన కాశీ అనేటువంటి ప్రఖ్యాతి తెస్తానని చెప్పి కాస్త గర్వంతో ఆ భావన చేస్తాడంతవరకు నిన్న చెప్పాము. అత్రైవ కాశీ భవతు కిం కాశ్యేతి స్వయం యథాత్, నేనే ఇక్కడ కాశీని నిర్మిస్తాను అనుకున్నాడు. అక్కడ లింగాలన్నీ తీర్థాలన్నీ ఇక్కడికి తీసుకొని వస్తూ ఉంటానన్నాడు. నేను దీనికి కూడా నేను పురాణం రాసి ఈ కాశీ గొప్పతనాన్ని, తను నిర్మించిన కాశీ గొప్పతనాన్ని కూడా నేను వివరిస్తానని చెప్పి అన్నాడు. నన్ను కాస్త చెప్పి కాశీ నుంచి బయటికి పంపుతారా, నేను పోటీగా మరొక కాశీని నిర్మిస్తాను అనుకున్నాడు అని ఆ రకంగా నిర్మించి ప్రారంభించాడు. అప్పుడే శివుడు ఏమనుకున్నాడంటే ఈ వ్యాసుడి యొక్క కోరిక ఎట్లా భగ్నం చేయాలి అనుకున్నాడు. ఈ కాశీకి పోటీగా మరొక కాశీ నిర్మిద్దామనుకున్నాడు గర్వంతో వేదవ్యాసుడు. దీన్ని భగ్నం చేయాలనుకున్నాడు పరమేశ్వరుడు. అనుకొని దీనికి ఎవరు సరైనటువంటి వాళ్ళు అనుకున్నారు. ఇదివరకు నేను మందర పర్వతానికి వెళ్ళినప్పుడు నాకు సహాయం చేసిన వాడు ఎవరు, మళ్ళీ రావటంలో ముఖ్యంగా సహకరించిన వాడు గణపతి. అది కాశీఖండంలో మనం చెప్పుకున్నాం వివరంగా. తన కుమారుడైన గణపతి 56 రూపాలతో కాశీలో ఉన్నాడు. పేర్లతో ఆయన ఒక్కొక్క ఆవరణలో మొత్తం 7 ఆవరణలుగా కాశీని తీసుకుంటే 756 56 గణపతులు అనే పేర్లతో ఉన్నాడు. నా కుమారుడు అప్పుడు నాకు మళ్ళీ మందరాద్రి నుండి కాశీకి వచ్చేటట్లుగా చేశాడు. నేను బాధపడుతుంటే కాశీని విడిచి మందర పర్వతం పైన ఉన్నాను అని ఆ చింతతో ఉంటే నా చింతను తీర్చాడు రత్నం లాంటి మా కుమారుడు. అందువల్ల చింతామణి అతని వల్లనే ఇది సాధ్యమవుతుందని చెప్పి చింతామణిని, అది ఆ వినాయకుడిని పిలిచి నువ్వు నాయన ఈ రకమైన పని చేయాలని ఆజ్ఞాపించాడు. అతని యొక్క మనోరథాన్ని ధ్వంసం చేయాలి, విఘ్నం చేయాలి అని గణపతికి ఆయన ఆజ్ఞాపించాడు. అని చెప్పిన అనుకొని వేదవ్యాసుని దగ్గరికి పంపాడండి. ఎవరిని, తన గణపతిని పంపాడు. ఆయనతో పాటు అతిసార రోగాన్ని కూడా పంపాడు. పంపేటప్పటికి ఏమైందంటే వేదవ్యాసుడికి అతిసార రోగం పట్టుకుంది. ఈ విరోచనాలు అన్నమాట, మామూలుగా అతిసార రోగం పట్టింది. ఈ పరిస్థితిలో మరి పురాణం రాద్దాం అనుకున్నాడుగా, తను కొత్తగా అక్కడ కల్పించి దాని మహిమని ఈ కాశీని మించిపోయేటట్లుగా ఒక పురాణం రాద్దాం అనుకున్నాడు కదా. వ్రాయాలంటే శక్తి లేక నీరసం వచ్చేసేసింది. అక్కడికి గణపతి వెళ్ళి ఆయన్ని ప్రార్థించి చిన్నగా వేరే రూపంలో వెళ్ళి శిష్యుడిగా చేరాడు. శిష్యుడిగా చేరేటప్పటికే నేను చెబుతూ ఉంటాను నువ్వు రాయవన్నాడు. గణపతి శిష్యుడిగా చేరాడు. వేదవ్యాసుడేమో నేను చెబుతూ ఉంటాను, అతిసార రోగంతో బాధపడుతున్నాడు, నేను చెబుతూ ఉంటాను నువ్వు రాయవన్నాడు. ఆయన వేదవ్యాసుడు శీఘ్రంగా వేగంగా చెబుతూ ఉన్నాడు, ఆయన రాస్తూ ఉన్నాడు కొత్తగా రాసే పుస్తకం అండి. మృతానాం రోగగ్రస్తం తదా దేవో క్యపృచ్ఛత పదే పదే. రోగగ్రస్తుడై ఉన్నాడు ఎవరు, వేదవ్యాసుడు. ఆయన మళ్ళీ మళ్ళీ ఏమని అడిగాడంటే, ఇక్కడ మరణించిన వాళ్లకు ఏ గతి కలుగుతుంది స్వామి చెప్పు నాకు అన్నాడు. మృతానాం కాగతిస్తత్ర భవదేతి ప్రావదత్కృత. ఈ వినాయకుడు మరణించిన వాళ్ళకి ఇక్కడ ఏమవుతుంది ఏమవుతుందని 10 అడిగాడండి రాసేటప్పుడు అన్నమాట. సోపి క్రుద్ధో రాజ రుజాగ్రస్త శివాజ్ఞావశతో బ్రవీత్. మాటిమాటికి అడుగుతున్నాడు, ఇక్కడ మరణిస్తే వాళ్ళకి ఏమవుతుంది, ఇక్కడ మరణించిన వాళ్ళకి ఏమవుతుంది అని మళ్ళీ 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 అడుగుతున్నాడు. అసలే రోగగ్రస్తుడు, అతిసారంతో ఉన్నాడు, కోపం వచ్చేసింది రోగంతో ఉన్నందువల్ల. కోపం వచ్చి ఏమన్నాడయ్యా అంటే, కోపంతో శివాజ్ఞావశుడైపోయినాడు, శివుని యొక్క ఆజ్ఞావశుడైపోయినాడు, మోహితుడైపోయినాడు. రాసభావా అధవా శ్యానోవా భవంచత్ర మృతాధ్రం. ఏమవుతుంది 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 అని వెంట వెంటబడి వేగంగా అడుగుతుంటే, ఏముంది గాడిలో కుక్క అవుతాడు అన్నాడు చచ్చినవాడు. ఇది నిజంగా రాయదలుచుకుంది అది కాదు, వాళ్ళంతా ముక్తిని పొందుతారని రాయాలి. వేగంగా మళ్ళీ మళ్ళీ అడిగేటప్పటికీ కోపం, అసలే బాధతో రోగగ్రస్తుడై ఉంటే ఇక్కడ చచ్చిన వాళ్ళు ఏమవుతారంటే రాసభవన్న అవుతారు, కుక్క అయినా అవుతారు మరణించిన వాళ్ళు. ఇది అని అంతవరకు అని ఇంకానే సత్యం అనే మాట కూడా ఇంకోటి చేశాడు ఆయన. అన్ల ఆ మాట ఈయన సత్యం అనే మాట కూడా చేర్చాడు దాని పక్కన, ఇది నిజము అని కూడా రాశాడు. తథైవ అఖిల అలిహత్ అత్యంత తుష్ట సన్ సత్యమిత్యథ. మీరు అన్నది అలాగే జరుగుతుంది, అట్లాగే రాస్తే అట్లాగే రాసి మీరు చెప్పింది నిజమేనండి అన్నాడు. నిజంగా అలాగే జరుగుతుందండి, మీరు చెప్పింది చాలా యథార్థం చెప్పారు అని కూడా ఆయనేమో ఆ రోగంతో బాధపడుతూ ఏదో యథాలాపంలో కోపంతో అన్నమాట. కోపంతో మనం అలా అంటూ ఉంటాం. రుజామర్తుం తమాపన్న కాగతిస్తే భవేద్గురు. వెంటనే ఏమని ప్రశ్నించాడంటే, మీరు చెప్పింది సత్యమేనండి, మీరు సత్యవాక్పరాయణులు, మీ అన్నమాట అయి తీరుతుంది, మీరు రోగగ్రస్తులై చావటానికి సిద్ధంగా ఉన్నారు కదా, మీ గతి ఏమిటి అన్నాడు వేదవ్యాసుడు. అనేటప్పటికే రాసభేవా తవేచ్ఛాస్తి సునివా భవ సత్యవాక్. మీరు గాడిది కావాలని కోరుకుంటున్నారా, కుక్క కావాలని కోరుకుంటున్నారా, మీరు చెప్పినది యథార్థంగా జరుగుతుంది కదా, మీరు సత్యవాక్కులు కదా అన్నాడు. తదాసౌ వికృతింజాత్వ. అప్పుడు అర్థమైంది, అమ్మయ్యా ఇందులో ఏదో ఉందిరా, ఈ సవచ్చిన వాడు ఎవరో కాదు, ఇదేదో శివుడు కల్పించిన మాయే గణపతి అని ఆయన గ్రహించేశాడండి. వెంటనే కృతిం సర్వాం జ్ఞాత్వా సకృతేశ్చ శివాజ్ఞయ కృతిం సర్వాం జలేక్షిప్య విఘ్నేశ్. వెంటనే తను రాస్తున్నటువంటి పుస్తకాన్ని ఆ శివుడు మోహితుడై మోహించి ఉన్నాడు శివమాయ. ఆ శివాజ్ఞకు వశుడైపోయి ఈ రాసినటువంటి పురాణాన్ని కాస్తానే గంగానదిలో బడిసేసాడు. తను కొత్తగా సృష్టించబోయే కాశీనే గొప్పగా చేద్దామని రాయిపోతున్నాడుగా, ఆ పురాణం అంతా కూడా గంగలో ముంచేశాడు. అది ఎందుకు పనికి రాకుండా పోయింది. గణపతి అని గ్రహించి ఆయనకు పాదాల మీద పడి నమస్కారం చేశాడు. నాయనా, నువ్వు శివుడికి కూడా చింతన పాపావు పూర్వము, నన్ను రక్షించు ఈ శివమాయ నుండి. నువ్వు గణపతి అనే విషయం నాకు తెలుసు. నన్ను చిన్నగా వంచి మోసగించడం కొరకు నువ్వు వచ్చావు. నేను చాలా గర్వంతో విర్రవీగుతూ ఉన్నాను. నువ్వు కపటమైనటువంటి రూపంతో శివుని యొక్క ఆజ్ఞ ప్రకారం వచ్చావు నన్ను ఈ రకంగా శిక్షించడం కొరకు. గంగా తీరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి గంగా తీరవాసులకు సద్గతి కలుగుతుందండి, తప్పనిసరిగా సద్గతి కలుగుతుందని శృతి చెబుతూ ఉన్నది. తాదృక్ పుణ్యతటే శాపోమయా, అటువంటి గంగా తీరంలో ఉన్నటువంటి కాశీకి నేను శాపమిచ్చాను. అంతా మీకు కాశీఖండంలో వచ్చింది ఆ కథ అంతా కూడా. కాశీం జ్ఞాత్వా దుర్ధియాహం దూరద శంభునాకృత, నేను కాశీని శపించేటప్పటికీ భిక్షకు వెళ్తే అన్నం దొరకపోయేటప్పటికి శపించాడు. కాశీని శపించడం వల్ల ఏమైంది, ఇప్పుడు కాశీకి దూరంగా ఉండవలసి వచ్చింది. విశ్వనాథుడు కాశీ నుంచి నన్ను వెళ్ళగొట్టేశాడు. ఇతోప్యహం తథా దూరో యథా నశ్యాం తథా కురు, ఇప్పుడు ఇంకా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కూడా కాశీని చూస్తూ ఉంటున్నాను, గంగానది అవతల ఉండి ఇంకా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. అట్లా కాకుండా నువ్వు చేయను ఆయన అని చెప్పి గణపతిని ప్రార్థించాడు. ఈ రకంగా ప్రార్థించేటప్పటికీ ఇదంతా కూడా చెబుతున్నది పార్వతీదేవి ఇలా జరగబోతున్నది ముందని. గణపతి ఏం చేశాడయ్యా అంటే, గణాధీశుడు ఇతన్ని ఈ విషయం అంతా కూడా శివుడికి వెళ్ళి చెప్పాడు. చెప్పేటప్పటికీ శివుడు ప్రసన్నుడైనాడు. వెంటనే ఆయన ఆశుతోషుడు, వెంటనే సంతోషిస్తూ ఉంటాడు దయాసముద్రుడు. అయితే తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు అంతవరకు భయపెట్టడానికి. అతన్ని తీసుకురమ్మనం అన్నాడు. కొడుకుతో చెప్పాడు, వేదవ్యాసుని ఇక్కడికి తీసుకురా అన్నాడు. వేదవ్యాసుని కాశీకి తీసుకొని వెళ్ళాడు. కాశ్యాం దేవద్వారం ప్రాప్త్య చింతామణి వినాయక వ్యాసస్య కాగతిరితి నమన్ శంభున్ యజిజ్ఞిపతు, వ్యాసునికి ఏ గతి కలుగుతుంది అని చెప్పి నమస్కారం చేసి గణపతి అడిగాడు ఆయన పరమేశ్వరుని. తేనైవ జానయామాస, వ్యాసుని తెప్పించాడు, తన దగ్గరికి తెప్పించుకున్నాడు. ఈయన దీనుడుగా ఉన్నాడు, కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తున్నాడు వ్యాసుడు. దయాసముద్రుడైనటువంటి పరమేశ్వరుడు, ఆయన వేదాలు శాస్త్రాలు ఆగమాలు పురాణాలు ఇవన్నీ కూడా ఎప్పటికో ప్రాచీనమైనవి, అవన్నీ కొన్ని నశించినవి, కొన్ని కొత్త కొత్త కథలు వచ్చి చేరినవి, ఇవన్నీ మలినమైనవి, నువ్వు మళ్ళీ వాటన్నిటినీ సంస్కరించి చక్కగా నవీకరించు అని చెప్పి చెప్పాడనమాట. తత్కృత్యా కిం భవేల్లోకే మా గర్వోత్తమిత పరం, నువ్వేదో కాశీకి ఉన్న మహిమ ఎక్కడి నుంచి పోతుందయ్యా, నువ్వేదో కావ్యం రాసి పురాణం రాసి ఏదో దానివల్ల ఏదో కా నువ్వు రాసిన కల్పించిన కాశీ గొప్పదవుతుందంటే అది జరిగే పని కాదులే, నువ్వు రాసినంత మాత్రం పోరిగేదేమీ లేదు, నువ్వు అక్కడే ఉండు, ఇక్కడికి మాత్రం వద్దు, నువ్వు గంగాతటం అవతలేని ఉండు, అక్కడి నుంచి నా ఆజ్ఞ ప్రకారం నువ్వు కాశీని చూస్తూ ఉండు. గంగాతీరం ఎప్పుడూ కూడా వేదంలో దాని గురించి కొనియాడారు, ముక్తిని ఇచ్చే శరీరం గంగాతీరంలో ఎవరైతే శరీర త్యాగం చేస్తారో వాళ్ళకు ముక్తిని అనుగ్రహిస్తుంది. అసలు కాశీ చుట్టూ కూడానే దేవభూమి అంటారు, 3 యోజనాల దూరం వరకు అది కూడా దేవభూమే, నువ్వు అక్కడే ఉండు. శాపస్తే నస్పృశి, కాశీలో మాత్రం నువ్వు ఇచ్చిన శాపం ఇక్కడేమి ప్రవర్తించదు, నువ్వేమి బాధపడవలసిన పని లేదులే, అది కూడా దేవభూమి, అక్కడే ఉండి ఈ కాశీని నన్ను వీళ్ళందరినీ చూస్తూ ఉండు అని. సరే వ్యాసుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినాడు. తతో వ్యాస శివమపి చింతామణి వినాయక, అప్పుడు వ్యాసుడు శివుణ్ణి వినాయకుణ్ణి నమస్కరించి వ్యాసుడు ఇప్పటికి కూడా ఆ గంగాతీరం అవతలే ఉంటూ ఉంటాడు, అక్కడికి నమస్కరిస్తూ ఉంటాడు ఈ గణపతిని విశ్వనాథుడిని కూడా. తద్విద్యా గర్వభంగో మే కార్యో వై నైగమేయత, ఇదంతా చెబుతున్నది ఆమె. ఇంకా జరగబోయేదంతా అట్లాగే జరుగుతుంది, ఆ కథ మండలి తర్వాత చెప్పరు. తర్వాత నైగమేయుడి వల్ల నీ విద్యా గర్వం అవుతుంది, వేదవ్యాసుడుగా ఉన్నప్పుడు గర్వంతో ఉన్నాడు కదా అందువల్ల. అంతేగాక ఈ పార్వతీ పరమేశ్వరుల రహస్య వృత్తాంతాలన్నీ వెళ్ళి చెప్పాడు కదా లక్ష్మీదేవికి, ఆ కారణంగా నైగమేయుడి వల్ల నీకు మళ్ళీ గర్వభంగం అవుతుంది. పార్వతి, నువ్వు త్వం మదంశా తథా నాసి, ఆమెతో చెబుతున్నది, ఎవరితో, లక్ష్మీదేవితో చెబుతున్నది. త్వం మదంశా తథా నాసి భర్తృవాత్సల్య భూషిత, ఈ రకంగానేమో వేదవ్యాసుడికి విష్ణుమూర్తికి చెప్పారు, నువ్వేమో నాంశవే కానీ నువ్వు భర్త ఎందు మంచి పాతివ్రత్యం కలిగిన దానివి, వాత్సల్యం కలిగినటువంటి దానివి, అయితే నా అంశగల దానిలాగా నువ్వు ప్రవర్తించలేదు, ఆ కారణంగా నువ్వు ఉన్నదే నన్నే మోసం చేయాలని ప్రయత్నం చేసావు, నువ్వు నా అంశతో నువ్వు ఆవిర్భవించినప్పటికీ నీకు చంచలత్వం ఉంటుంది ఎల్లప్పుడూ కూడా. అయితే ఈ చంచల స్వభావం ఒకచోట ఉండగా తిరుగుతూ ఉంటావు కదా అందరిళ్లలో, ఇదెందుకంటే నా భక్తులకు ఐశ్వర్యం రావాలి, అందుకని నీకు ఈ విధంగా శాపం ఇచ్చాయి. ఈ శాపం కూడా లోకానుగ్రహం కొరకే అన్నమాట. అప్పుడు వ్యాసుడికి శాపం ఇచ్చారు, విష్ణువుకి శాపం ఇచ్చి వ్యాసుడిగా అవతరించాలన్నారంటే వేదములు ఈ పురాణాలు ఇవన్నీ సంస్కరించి నవీనం చేయడం కొరకు ఆయన వేద విభాగం చేసి, ఈమెకి ఇచ్చిన శాపం, మహానుభావుల శాపాలు అలా ఉంటాయన్నమాట. నువ్వు అందరిళ్లలో ఉంటే ఎవరికో ఒక విష్ణుమూర్తికే కాకుండా ఐశ్వర్యం అందరికీ పంచడం కొరకు ఈ రకంగా అందులో శివభక్తులు ఉంటారు, వాళ్ళందరికీ నువ్వు నా భక్తులు ఉన్నారు, నా భక్తులకు ఐశ్వర్యం ఉండాలి, అందువల్ల నువ్వు ఆ రకంగా ఉండు, చెంచలవై ఒకళ్ళ ఇంట్లో ఉండొద్దు, అంతటా తిరుగుతూ ఉండు, అక్కడ అక్కడ మొత్తం కూడా నువ్వు ఒకచోట నువ్వు స్థిరంగా ఉండవద్దు. నువ్వు ఒకే చోట ఉన్నావు అనుకో, నా భక్తులకు ఎక్కడి నుంచి వస్తుంది ఐశ్వర్యం, ఎక్కడి నుంచి వస్తుంది సుఖం, ఎక్కడి నుంచి ఉంటుంది ఐశ్వర్యం, లేకపోతే సుఖం ఎక్కడిది నువ్వు. కాబట్టి అన్ని లోకాలలో నా భక్తుల ఇళ్లలో ఉంటూ ఉండు. నువ్వు వాళ్ళ భక్తిని బట్టి తారతమ్యంగా అందరిళ్లలో ఒకే రకంగా ఉండవలసిన పని లేదు. కొంతమంది దగ్గర తక్కువగా ఉండవచ్చు, కొంతమంది దగ్గర ఎక్కువగా ఐశ్వర్యం ఇస్తూ రకరకాలుగా ఉండు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ బుద్ధి, వాళ్ళ భక్తిని అనుసరించి, వాళ్ళ సంస్కారాన్ని అనుసరించి. జగత్ ఏకాంశిత స్థిత్వ శేషం, ఒక అంశతో ఈ రకంగా తిరుగుతూ అందరిళ్లలో ఐశ్వర్యాన్ని ఇస్తూ ఎత్తు తగ్గులతో వాళ్ళ యొక్క కర్మానుసారం, మిగిలినటువంటి అంశతో నువ్వే నీ భర్త అయిన విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉండు. తర్వాత ఇప్పుడు శివాపరాధం చేసావు కదా, నువ్వు కూడా శివునికి, పార్వతీదేవికి, శివుడికి అపరాధం చేసింది కదా ఆమె, అందువల్లనే ఈ శివాపరాధ దోషం పోవడానికి శివుడు చెప్పినటువంటి కేదారేశ్వరుడు ముందున్నటువంటి గౌరీ కుండం అంటాం, దాన్ని హరపాప తీర్థం అంటాం, దాన్నే రేతోదక తీర్థం అంటాం, అక్కడ నువ్వు స్నానం చేయి అని చెప్పి, ఇది నా ఆజ్ఞ అని చెప్పి చెప్పింది. తర్వాత నైజమేయుడితో చెబుతున్నది ఆమె, వాళ్ళు వచ్చి ముగ్గురు వచ్చారు కదా శరణ కోరితే చెబుతున్నది, ఏమయ్యా నువ్వు భూమి ఎందు నువ్వు కూడానే మనిషిగా జన్మించు, నీ పేరు క్షేమకుడు, క్షేముడు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు, నువ్వు బాగా అన్ని శాస్త్రములు చదివినటువంటి జ్ఞానం నీకు మంచి జ్ఞానం ఉంటుంది, సర్వశాస్త్ర జ్ఞానం ఉంటుంది, నువ్వు వ్యాసుణ్ణిని ఓడించాలి, జయించాలి, నిందించాలి. తర్వాత ఏం చేస్తావయ్యండి, నువ్వు చేసిన ఈ శివాపరాధం పోవటానికి కాశీలో శివుడు చెప్పినటువంటి ఆ కేదారేశ్వరుడు ముందున్నటువంటి ఆ గౌరీ తీర్థంలో నువ్వు స్నానం చేయి. అంతేకాకుండా వ్యాసుడికే స్వయంగా నువ్వు వెళ్ళి నీకు అక్కడ వచ్చి నిన్ను వ్యాసుడు కలుస్తాడు, వ్యాసుడు కాశీలో ఉండేటువంటి వ్యాసుడు వచ్చి నిన్ను కలుస్తాడు, అప్పుడు నువ్వేం చేస్తావయ్యా అంటే వ్యాసుడిని హేళన చేస్తావు, ఏమి కవిత్వం అయ్యా నీ కవిత్వం అని చెప్పి, అప్పుడు నీకు శాపము నుండి విముక్తుడివై మళ్ళీ నా స్థానానికి నువ్వు వస్తావు అని ఆ రకంగా అతన్ని అనుగ్రహించారు. కాశ్యాం తదా తే ముక్తి స్యాత్ ప్రియోసి త్వం హరేర్యత, నువ్వేమో విష్ణుమూర్తికి బాగా ఇష్టడివి కదా, ఆయన్నే నువ్వు హేళన చేసి వ్యాసరూపంలో ఉన్నా ఆ తర్వాత నీకు అక్కడి నుంచి ముక్తి పొంది మళ్ళీ నా శివధామానికి వస్తావు అని చెప్పి చెప్పింది. రహస్య ఆవయోస్తత్వం వై పిశునోసి హరిం రమం, నువ్వు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సాడీలు చెప్పావు, ఇక్కడ జరిగిన మా రహస్యాలన్నీ చెప్పావు, అందువల్లనే నువ్వు అందువల్ల నువ్వు ఆ విష్ణువుని నువ్వు అవహేళన పాలు చేయాలి, ఆ వేదవ్యాస రూపంలో ఉంటాడు ఆయన అని ఈ రకంగా శరణాగతుడైనటువంటి నైగమేయుడికి చెప్పింది. మళ్ళీ విష్ణుమూర్తితో చెబుతున్నది, నువ్వు పరాశరుడు కుమారుయుగవయ్యా అవుతావు ఓ విష్ణు, తర్వాతనే ఓ నైగమేయ నువ్వు క్షేముడు అనేటువంటి పేరుతో నువ్వు పుడతావు. జగత్ ఏకాంశతో లక్ష్మి భూమి మీద ఒకంశతో ఉంటుంది, అందరి ఇళ్లలో సంపదని ఇస్తూ కాశ గౌరీ సేవాపరాయణురాలవుతుంది, కాశీకి వస్తుంది శివుడితో పాటు, కేదార ఇంకా లక్ష్మీదేవికి చెబుతున్నారండి, నువ్వు కూడా కాశీకి రా, వస్తావు, గౌరీని సేవిస్తూ ఉంటావు, గౌరీతో పాటు కాశీకి వస్తావు, కేదారుని యొక్క అగ్రభాగంలో ఉన్న తీర్థం స్నానం చేస్తావు, నీ నిత్యకృత్యమంతా అయినటువంటి తర్వాత ఆ గౌరీ దగ్గరే నువ్వు ఉంటూ ఉంటావు. ఈ రకంగా గౌరీ 12 సంవత్సరాలు కాశీలో కేదార తీర్థం దగ్గర స్నానం చేస్తూ కేదారేశ్వరుడు దర్శనం చేస్తూ ఉంటుంది, నువ్వు కూడా ఆమెతో పాటు 12 సంవత్సరాలు అక్కడ ఉంటారు. తర్వాత నువ్వే కాశీవాసం వరాన్ని పొందుతావు. ఈ 12 ఏళ్ళు అక్కడ స్నానం చేసి ఆమె కోరిన వరం కోరుకోమంటే ఆమె కోరిన వరం ఏంటంటే, లక్ష్మీదేవి నాకు కాశీవాసం కావాలని కోరుకుంది. నువ్వు కాశీవాస వరాన్ని పొందుతావు. లక్ష్మీ తీర్థమని లక్ష్మీ కుండం అని ఉన్నది ఇప్పటికి కూడా కాశీలో, గౌదారియాలో వెళితే ఆ పైన ఉన్నది. అందువల్లనే దాన్ని లక్సా రోడ్ అంటారు. లక్సా అంటే లక్ష్మీకి హిందీలో లక్సా అన్నమాట. అక్కడ లక్ష్మీ కుండము, లక్ష్మీదేవి మందిరం ఉందన్నమాట. నువ్వు అందువల్ల నీ పేరుతో కుండం ఏర్పాటు చేసుకుంటావు, అది బాగా లోక ప్రసిద్ధి అవుతుంది. నువ్వు ఆ రకంగా కాశీలో ఇప్పటికి కూడా ఎప్పటికీ నువ్వు అక్కడ ఉండిపోతావు అని లక్ష్మిని ఆ రకంగా అనుగ్రహించింది. ఏమయ్యా వామ అని ఈ రకంగా సనత్కుమారుడు వామదేవుడికి చెబుతూ, మహానుభావుల యొక్క శాపములు కూడా లోకోపకారానికే అవుతూ ఉంటాయ్యా అని చెప్పి ఇదంతా కూడా కుమారస్వామి అదే సూతుల వారు చెబుతున్నారు. ఈ కథ కనుక విన్నట్లయితే చాలా భక్తి ప్రపత్తులతో మళ్ళీ ఇంకా తర్వాత ఏం జరిగిందో చెప్పవని మళ్ళీ అడుగుతున్నాడు. ఇది విన్నటువంటి వాళ్లకు తప్పనిసరిగా ఈశ్వరుని యొక్క ధామాన్ని పొందుతారు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పవని మళ్ళీ సూతుల వారిని మిగిలిన వాళ్ళు అడిగితే మళ్ళీ ఋషులందరూ అడుగుతున్నారు. వ్యాసుడికి క్షేమకుడికి జరిగిన సంవాదం ఏంటి, మాకు అది ఆ రహస్యం చెప్పాలి అని అడిగారు. అంటే వ్యాసుడు విష్ణు వ్యాసుడుగా అవతరిస్తాడు, క్షేమకుడు అనే పేరుతో అతడు బ్రాహ్మణుడుగా అవతరిస్తాడు. ఎవరు, నైగమేయుడు. ఇప్పుడు ఈ నైగమేయుడు వెళ్ళి వేదవ్యాసుని నిందిస్తాడు అన్నారు కదా, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి, అదంతా ఎలా జరిగిందో చెప్పవని అడుగుతుంటే మళ్ళీ చెబుతున్నారు సూతుల వారు చెబుతున్నారు. సరే, ఎప్పుడైతే పార్వతీదేవి వచ్చిందో లక్ష్మితో పాటు పాపాహారమైనటువంటి గౌరీతీర్థంలో స్నానం చేసింది, పూజ్యలింగం అక్కడ 12 సంవత్సరాలు లక్ష్మితో పాటు పార్వతీదేవి ఉన్నది, తర్వాత పరమేశ్వరుడు దయానిధి అయినటువంటి కేదారేశ్వరుడు పార్వతీదేవిని అనుగ్రహించాడు. ఇప్పుడు ఇవన్నీ ఈ రకంగా శాపాలు అయిపోయినాయి. పార్వతీదేవి మళ్ళీ రహస్యం చెప్పాడుగా, నువ్వు కాశీ వెళ్ళు, నన్ను నిందించినటువంటి ఈ అపరాధం నుండి పోవాలంటే కాశీలో ఉన్న కేదార తీర్థము కేదారేశ్వరుడే వెళ్ళమన్నాడు కదా, లక్ష్మీదేవితో పాటు వచ్చింది, 12 సంవత్సరాలు అక్కడ ఉన్నది. చిన్నగా ఇంతలో 12 సంవత్సరాలు అయినటువంటి తర్వాత శ్రావణ మాసం వచ్చింది. ఆ రోజు సోమవారం పూర్ణిమ, కేదారేశ్వరుడు సన్నిధిలో ప్రత్యక్షమైనాడు శివుడు. 12 ఏళ్ళు అయిన తర్వాత పార్వతీదేవికి ప్రత్యక్షమైనాడు. లింగమూర్తిలో నుంచే బయటకు వచ్చాడు ఆ పరాత్పరుడు. ఎంతో ప్రసన్న హృదయుడై గౌరీతో అంటున్నాడు గంభీరమైన వాక్కులతో, ఓ గౌరీ, నేను ప్రసన్నుడనైనాను, నువ్వు నా తీర్థంలో స్నానం చేశావు, నన్ను పూజించావు, 1000 అపరాధములు చేసినా శివునికి సంబంధించిన అపరాధములు అవన్నీ అపరాధ దోషములన్నీ నశించిపోయినాయి, అన్నీ కూడా అవన్నీ క్షమించినట్లే లెక్క అని ఈ రకంగా శివుడు అనుగ్రహించాడు గౌరీదేవిని. ఆమె కూడా సదాశివుణ్ణి సాష్టాంగ నమస్కారములు చేసింది. ఆ తర్వాత నేను మూఢత్వం చేత నేను ఈ అపరాధం చేశాను, నువ్వు సర్వజ్ఞుడు కాదు అని చెప్పి నేను నీ ఎదట నిన్ను నిందించడం జరిగింది తక్కువగా. మా నాన్న పొరపాటున నీకు ఇచ్చినను వివాహం చేశాడు ఈ రకంగా. అయితే ఈ కలియుగంలో అంతా కూడానే శివవైభవం అందరికీ తెలియదు, వాళ్ళు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదు. కోట్లాది కొలది బ్రహ్మహత్య మొదలైనటువంటి దోషాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ పాపములే శివాపరాధం కొంచెం చేసినా ఈ పాపంతో సమానం కావు అవి. ఆ పాపములన్నిటికంటే కూడా శివాపరాధ దోషం అనేది చాలా గొప్పది. శివాపరాధం చేసినటువంటి వాళ్లకు ముక్తి అనేటువంటిది అసలు లేనే లేదు ఆ పాపముల నుండి. ఈ పాపాత్ములు ఉంటారే శివాపరాధం చేసినటువంటి పాపాత్ములు, వాళ్ళకి ఆ పాప విముక్తి కలగాలి కాబట్టి నేను చెప్పినట్లుగా మీరు అనుగ్రహించండి, నా మాట వినండి అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుని ఆ సందర్భంలో అడిగింది. అనుగ్రహం కురు విభో తీర్థే ముక్తాభవంతు దే. ఎవడైనా శివాపరాధం చేస్తే శివుణ్ణి గురించి ఈ తీర్థంలో నావలనే స్నానం చేసి నీ కేదారేశ్వరుని దర్శిస్తే ఆ పాపము నుండి శివాపరాధ పాపము నుండి విముక్తులు కావాలి స్వామి, మీరు ఆ రకంగా వరం ఇవ్వండి అన్నది. అంతేకాదు సర్వపాపముల నుండి కూడా వాళ్ళంతా విముక్తులు కావాలి, మీరు ఆ రకంగా దయతో అనుగ్రహించండి అని. అప్పుడు వెంటనే కేదారీశ్వరుడు అన్నాడు, నువ్వు చెప్పిన వరం ఇవ్వడం చాలా కష్టమే, కానీ నువ్వు కోరావు కాబట్టి నేను ఇచ్చేసిస్తున్నాను, నీ సంతోషం కొరకు నేను ఇస్తున్నాను ఈ వరము అన్నాడు. మదాగసో విముక్తిస్తూ ప్రసాద, నాకు విషయంలో అపరాధం చేస్తే నా అనుగ్రహం వల్లనే విముక్తి కావాలి, కానీ ఇంకా ఎవరు ఏ విధంగా ఏమి చేసినా శివాపరాధము నుండి విముక్తి అంటూ లేదు. మరి నా అనుగ్రహం ఏ ప్రాణుల ఎందైతే ఉంటుందో వాళ్ళకే నా కేదారేశ్వరలింగంలో స్నానం దర్శించాలి, ఈ తీర్థంలో స్నానం చేయాలనే బుద్ధి కలుగుతుంది. నా అనుగ్రహం లేనిది వాళ్ళు కలగదు. కాశీకి మనం వెళ్ళాలన్నా శివానుగ్రహం లేనిది కాశీకి వెళ్ళలేము. జన్మజన్మల పుణ్యం ఉండాలి, శివుని యొక్క అనుగ్రహం ఉంటేనే కాశీకి వెళ్ళగలం. నిరుడు బాగా ఎక్కువ మంది వచ్చి విన్నారు, 200 మంది దాకా. మరి ఎంతమంది వెళ్ళారు కాశీకి అందులో? మరి అది శివానుగ్రహం రావాలి. నా అనుగ్రహం లేనిది నా లింగమునందు, నా అంటే కేదారేశ్వర లింగమునందు తీర్థమునందు వాళ్ళు పూజించాలి స్నానం చేయాలనే బుద్ధి కలగదు. కాశీలో చాలా తీర్థాలున్నాయి, మణికర్ణిక మొదలైనటువంటివి, అవన్నీ కూడా పాపములను, అన్ని రకాల పాపములను పోగొట్టేవి. అనేక లింగములు ఉన్నాయి, విశ్వేశ్వరుడు మొదలైన లింగాలు, అవన్నీ పాపములు పోగొట్టేవి. అవన్నీ కూడానే తథాపి మయి లోకానాం నోద్ధార, నా విషయంలో అపరాధం చేసినటువంటి వాటికి మాత్రం ఆ తీర్థాలు ఆ లింగములు మాత్రం ఎందుకు పనికిరావు. నా తీర్థస్నానం వల్లనే గౌరీకుండంలో హరపాప తీర్థంలో స్నానం చేస్తేనే శివాపరాధ పాపములు పోతాయి. మిగిలిన పాపాలు, మిగిలిన తీర్థాలు, మణికర్ణికాది తీర్థములు, తర్వాత విశ్వేశ్వరాది లింగములు పోగొట్టగలవు. ఈ శివా అపరాధ పాపం ఉన్నదే ఇక్కడ మాత్రమే విముక్తి అవుతుంది. ఈ ప్రాచీన మణికర్ణిక ఈ కేదారలింగం దగ్గరే. కాశ్యాం వా అన్యత్ర వా మయ్యాగసాం, కాశీలో చేసినా సరే ఇతరత్రా చేసినా సరే శివ విషయకమైన అపరాధం ఎక్కడ చేసినా సరే, కాశీలో చేసినా సరే ఇతర అవన్నీ ఇక్కడ పోతాయి. తవ నామనా భవే తీర్థం, అంతకుముందు దానికి గౌరీకుండం అని లేదు, హరపాప తీర్థము రేతో తీర్థం అని ఉన్నది. నీ పేరుతో నువ్వు ఇక్కడ స్నానం చేశావు ఈ 12 సంవత్సరాలు, అందువల్ల ఇది గౌరీకుండం అనే పేరుతో పిలువబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ శ్రావణ మాసంలో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయి. అందులో శ్రావణ మాసంలో కూడా సోమవారం అయితే మరీ మంచిది, అన్ని పాపాలు సర్వపాపాలు పోతాయి. ఈ శివాపరాధ దోష పాపమే కాదు, పూర్ణిమ రోజు చేశారా ఏ చెప్పడానికే వీళ్ళ పొరపాటున కూడా ఒక్క పాపం కూడా మిగలదు, ఇంకా వాడు శివధామాన్ని చేరుకుంటాడు. అందువల్ల శ్రావణ మాస స్నానం చాలా ముఖ్యం, ఎక్కడ కేదార తీర్థంలో గౌరీకుండంలో స్నానం చేయడం, అందులో పూర్ణిమ రోజున అన్నమాట అని ఈ రకంగా వరాలు ఇచ్చాడు. అందువల్ల కాశీలో ఉన్నటువంటి ఆ కేదార ముందు ఉన్న గౌరీకుండానికి కేదారేశ్వరుడికి అంత ప్రాముఖ్యం వచ్చిందనమాట. ఎంతటి పాపాత్ములైనా అక్కడ కొన్నాళ్ళు ఉండి ఆ తీర్థంలో స్నానం చేసి కేదారేశ్వరుని దర్శిస్తే ఆ పాపము నుండి, ఇది శివుడు పార్వతీదేవికి అనుగ్రహించాడు పార్వతీదేవి కోరితే, అందుకని దానికి అంత వాడు భాస్కరుడు అంత పాపాత్ముడైనా చివరికి వాడికి విముక్తి ఎక్కడా లేదు. వాడు ఎన్ని శివాలయాలలో ధ్వంసం చేశాడు కదా శివలింగాలు, కాశీలో మాత్రం అక్కడ మాత్రమే తీసుకుని వాడికి విముక్తిని అక్కడికి తీసుకొని వెళ్ళాడు ఆ శివజ్ఞానయోగి. అలాగే చంద్రవానని రాజు కూడా కాశీని విశ్వనాథాదిలింగములను దూషించాడు, అతనికి విముక్తి ఇంకెక్కడా లేదని కాశీకి తీసుకొని వెళ్ళి అక్కడ స్నానం చేయించి కేదారేశ్వర దర్శనం చేత ఆ పాపము నుండి, అతడు జ్ఞానియే, అల్పజ్ఞానంతో గర్వించి మాట్లాడాడు, అతన్ని విముక్తుని చేశారు. అందువల్ల ఆ తీర్థం యొక్క గొప్పతనం అలాంటిది అని ఈ రకంగా అందరూ చూస్తూ ఉండగానే ఆ కేదారేశ్వర లింగంలో నుంచి వచ్చి పార్వతీదేవిని అనుగ్రహించాడు. అందరూ చూస్తుండగానే అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయినాడు. అందువల్ల ఈ తీర్థానికి ఈ లింగమునకు కాశీలో అంత ప్రఖ్యాతి వచ్చింది అని చెప్పి కుమారస్వామి అంశతో జన్మించిన సనత్ కుమారుడు వామదేవుడికి చెప్పాడు. పోతే కన్నా గౌరీ శివాపరాధము నుండి ఇప్పటికి ముగ్గురండి, ఒకళ్ళెవరు చంద్రవాన్ అనే రాజు, మరొక ఆయన భాస్కరుడు. ఇప్పుడు గౌరీదేవి శివాపరాధ దోషము నుండి అక్కడ ముక్తి అయింది. ప్రతిదానికి దృష్టాంతం ఇస్తున్నాడు. ఇక నైగమేయుడు గతి ఏమిటో చెబుతున్నాం. పార్వతీదేవి శాపం వల్ల మానవ జన్మ ఎత్తాడు అతడు. అతని పేరు క్షేమకవి అని పేరుతో ఉన్నాడు. అన్ని వేదశాస్త్రములు ఆగమాలు అన్నిటికి కూడా బాగా చదువుకున్నటువంటి వాడు అతడు. అతను ఏం చేశాడంటే పార్వతీదేవి శివుడి దగ్గర ఉండి పూర్వకల్ప కథలన్నీ విన్నాడు కదండి, చెబుతుంటే వంద కథలు విన్నాడు కదా, పూర్వ కల్పాల్లో జరిగిన కథలన్నీ చెప్పాడు. ఆ కథలన్నీ విన్నారు. ఆ కారణంగా ఏం చేశాడంటే ఒక కొత్త పుస్తకం రాశాడండి. అన్నీ వేద శాస్త్ర పురాణ ఆగమ ఇతిహాస సంగ్రహం అన్నమాట అది. దాని పేరు ఏంటంటే బృహత్ కథా మంజరి అని పేరు పెట్టాడు. బృహత్ కథా మంజరి అని ఓ పుస్తకం రాశాడు ఈ క్షేముడు. అంటే నైగమేయుడే క్షేముడుగా వచ్చాడు. ఆ రాశాడు అన్ని విషయాలు సంగ్రహించి చక్కగా పురాణాల్లోవి శాస్త్రాల్లోవి అన్నీ వచ్చేటట్టుగా ఒకే బుక్క చాలా గొప్పది రాశాడు. దాని పేరు బృహత్ ప్రధా కథా మంజరి. పూర్వకల్పాల్లో చెప్పిన శివుడి కథలన్నీ అందులో తీసుకుని వచ్చాడు. ఆ గ్రంథం గనకనే వ్యాసుడు చెప్పిన పురాణాలు కానీ స్మృతులు కానీ ధర్మశాస్త్ర గ్రంథాలు కానీ ఈ గ్రంథం ముందు ఎందుకు పనికిరావు, అవి నిస్సారములైపోతాయి. ఇది గనక ప్రచారం అయిందంటే ఇంకా దానివల్ల ఎవడు ఇంకా వాడి జోలి వెళ్ళాడు, అసలు వ్యాసుడి గ్రంథాల జోలి వెళ్ళాడు. ఇదంత గొప్పగా ఉన్నది. దీన్ని గనక ఒక్కసారి విన్నారు అని అంటే చాలు ఈ బృహత్ కథామంజరి, ఇంకా వాడికి ముక్తి మోక్షమే, ఇంకా జన్మరాహిత్యం అయిపోతుంది, ఇంకా మళ్ళీ తిరిగి జన్మించడు. అది పరిస్థితి. అలాంటి గ్రంథం ఆయన రచించాడండి. వ్యాసుడికి విషయం తెలిసిందండి. ఆయన కాశీలోనే ఉంటున్నాడుగా, ఈయన కాశీలో ఉన్నాడు. ఆయనకు తెలిసింది ఈ క్షేమకుడు అనేటువంటి కవి ఈ రకంగా నైగమేయుడే శివుడి దగ్గర ఉన్న గణమే భూమి మీద శాపం వల్ల ఇక్కడికి వచ్చాడు, ఇటువంటి గ్రంథం రచించాడు, ఇంకా నా పురాణాలు ఎందుకు పనికి రాకుండా పోతాయి అనుకున్నాడు. అతనికి మళ్ళీ చింతాజ్వరం పట్టుకుంది బాధరాయణుడికి. ఈ క్షేమకుడు ఏం చేశాడయ్య అంటేనే వేదవ్యాసుడు రాసిన పురాణాలన్నింటినీ అన్నిటినీ ఖండించి పారేశాడండి. దూదిలాగా ఏజీ అవతల పారేశాడు. ఏ వ్యాసుడిని బాగా విమర్శించాడనమాట. దూదిలాగా తూలం అంటే దూదిలాగా ఖండించి ఏజీ పారి. ఏముంది ఒక చోట ఇంకోటి చెబుతాడు, ఇంకో చోట ఇంకోటి చెబుతాడు, దానికి దీనికి కుదరదు అన్నాడు. పూర్వోక్త పూర్వపర ఐక్యత లేదు, విరోధం ఉన్నది. ఇప్పుడు భాగవతమే చూద్దాం. అక్కడేమో పరిశుద్ధమో 7 రోజులు భాగవతం విని ఆ నదీ తీరంలో ముక్తిని పొందినట్లేమో ఈ భాగవతంలో ఉంటుంది. దేవీ భాగవతంలోనేమో ఆయన ఏదో ఏకస్తంభ భవనం కట్టించుకున్నాడని, ఆ భవనం కట్టించుకుంటే దానిపైన కూర్చున్నాడని, రక్షకులుగా ఆ తక్షకుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడని కరిచాడని, అందువల్ల అతడికి సద్గతులు రాలేదని, కాబట్టి మా నాన్నకు సద్గతులు రాలేదు కాబట్టి సద్గతిని పొందించాలి, ఏదైనా చెప్పమని అడిగితే వేదవ్యాసుడు దేవి భాగవతంలో చెప్పినట్లుగా ఉంది. మరి ఇక్కడేమో ఇట్లా ఉన్నది, అక్కడేమో అట్లా ఉంది. పూర్వాప ఒకదానికి ఒకదానికి కొద్దిగా తేడాలు ఉంటున్నాయి. ఒక పురాణానికి ఒక పురాణంలో ఒక చోట చెప్పిన దానికి మరొక చోట చెప్పిన దానికి తేడాలు ఉంటున్నాయి. వ్యాసుల్లో ఈ రకంగా చాలా చోట్ల ఉన్నది. అదైతే మన వాళ్ళందరూ ఏం చెబుతారంటే ఇది కల్పభేదంతో, ప్రతి కల్పంలో సృష్టి ఇలాగే ఉంటుంది. గత కల్పంలో ఈ 100 కల్పాలను ఎన్ని కల్పాలన్నా కానివ్వండి, ప్రతి కల్పంలో సృష్టి మళ్ళీ ప్రతి బ్రహ్మాండంలో బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారండి. నిన్న చెప్పడం ఆ మధ్యలో మర్చిపోయినా, నిన్న కూడానే కొత్తగా ఇద్దరు బ్రహ్మని విష్ణువుని సృష్టించింది కదా అమ్మవారు, మరి రుద్రుని కూడా సృష్టించి ఇంకో బ్రహ్మాండం ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడికి పంపింది. వీళ్ళు మళ్ళీ క్షమార్పణ వేడుకున్న తర్వాత బ్రహ్మాండంలో ఈ ముగ్గురు ఉంటారు, ఇంద్రాది దిక్పాలకులు ఉంటారు. ఇది మామూలే. మళ్ళీ పురాణాలు ఉంటాయి, మళ్ళీ వ్యాసుడు ఉంటాడు, మళ్ళీ వేద విభాగం ఉంటుంది, మళ్ళీ ప్రతి కల్పంలో మారుతూ ఉంటాయి. అంతా యథావత్తు పూర్వం ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. అయితే కొద్ది కొద్ది ఈ తేడాలు వచ్చిన చోట మన వాళ్ళు ఏమని చెబుతున్నారంటే, పండితులైన వాళ్ళు అన్నీ తెలిసినటువంటి మహానుభావులు, ఇది కల్పభేదం. ఒక కల్పంలో అట్లా జరిగింది, ఒక కల్పంలో ఇట్లా. కథ మామూలే, అసలు జరిగే విధానం అంతా. ఇప్పుడు నృసింహస్వామి ప్రహ్లాదుని రక్షించినట్లు ఉంటుంది, అందులో సందేహం ఏమి ఉండదు. ఎక్కడైనా కొద్ది తేడా అక్కడ ఇక్కడ ఉంటే ఉండవచ్చు, కొద్ది అక్కడక్కడ. కారణం ఏంటంటే ఇవి కల్పభేదంలో ఉంటూ ఉంటాయని చెప్పి వాళ్ళు మన వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఈ రకంగా వేదవ్యాసుడి దానిలో పూర్వోత్తర విరోధం ఉంటుంది, చెప్పిందే చెబుతూ ఉంటాడు. అన్నీ కూడానే ఎక్కువగా అతిశయోక్తులుగా అర్థవాదంగా చెబుతూ ఉంటాడు. సత్యం అంటే పూర్తిగా కాకుండా అందులో కొద్ది స్థుతులు ఉంటాయి. పొగడ్తల్లో నిజం ఉండదు. వాడంతవాడు ఇంతవాడు అంట మనం ఎవరన్నా పిలిచినప్పుడు, అవన్నీ నిజమా, వాడు ఎలాంటి వాడైనా సరే మనం పిలిచినప్పుడు అంతవాడు ఇంతవాడు అట్లా అర్థవాదాలు ఉంటాయి. అది అటువంటివి ఉంటాయి. కవి సంప్రదాయానికి విరుద్ధంగా ఉంటుంది. ఓ చోడు ఒకళ్ళు కొంతమంది చూస్తేనేమో అద్వైతం ఒక్కడే పరమాత్మ అని భావన వస్తుంది, ఇంకో చోటేమో రెండు ఉన్నట్లుగా తోస్తుంది ద్వైత భావన. అంత చదివే వాళ్ళని అందరినీ కలవరపరుస్తూ ఉంటాడు. ఇవన్నీ క్షేమకుడు విమర్శించినవండి. విద్వత్ చిత్త భ్రమ ప్రధాన్ పండితులకే మనస్సుకు భ్రాంతిని కలిగజేస్తూ ఉంటాయి, అనేక దోషాలున్నాయి అని చెప్పి వేదవ్యాసుని ఖండిస్తూ వచ్చాడు. ప్రచారాయ తన గ్రంథం తను రచించాడుగా, దాన్ని ప్రచారం చేయడానికి సిద్ధమైనాడు. వ్యాసం వ్యాసుడి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా జయించి ప్రచారం చేద్దాం అనుకున్నాడు. ఒకరోజు ఏమైందంటే క్షేమకవి కాశీకి వచ్చాడు. కాశీకి వచ్చి అంటే కాశీలో ఉండట్లేదన్నమాట, కాశీకి దీనికి వ్యాసుని జయించడం కొరకు కాశీకి వచ్చాడు. కేదారుడి యొక్క కేదారేశ్వర మందిరం, కాశీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ, కేదారేశ్వర మందిరం తెలుసు కదా. కేదారేశ్వర మందిరానికి ఉత్తరం అంటే మీరు ఆంధ్రాశ్రమంలో కానీ మన గుంటూరు సత్రం ఉంది వైశ్యాసుది, ఆ సత్రం దగ్గర కానీ ఉంటే అటునుంచి మనకు కేదారేశ్వరుడికి వస్తూ ఉంటే శంకరమఠం వస్తుంది మంది శృంగేరి వారిది. ఆ ఎదురు రోడ్డు దాన్ని క్షేమేశ్వర ఘాట్ అంటారు. అక్కడ ఒక లింగం అది కా అంతేగా కేదారేశ్వరుడు ఇటు పక్క ఉన్నాడు, దానికి ఉత్తరం అంటే ఇటు అవుతుంది అన్నమాట. ఆ కేదార అక్కడ ఒక లింగాన్ని స్థాపించాడు ఈ క్షేమకుడు. దాన్ని ఏమంటారంటే క్షేమేశ్వరుడు అంటారు. ఆ ఘాట్ అతని పేరుతోటే వచ్చింది, క్షేమేశ్వర ఘాట్ అనే పేరుతో ఆ పేరు కూడా వచ్చిందనమాట. ఈయన ఒక లింగాన్ని ఇచ్చేశాడు, కవులందరి చేత పూజింపబడుతూ ఉంటాడు. అనుకోని కేదారుడు ఉత్తర భాగంలో లింగమును స్థాపించాడు తన పేరుతో, అంటే క్షేమేశ్వరుడు అనే పేరుతో. వ్యాస మూర్తిని వ్యాసుని జయించాలని చెప్పి శివపూజ చేస్తున్నాడు ఆయన. అక్కడ ఎవరు ఈ నైగమేయుడు అనమా ఈ క్షేమకుడు. గౌరీకుండంలో ప్రతిరోజు స్నానం చేస్తున్నాడు, కేదారేశ్వరుని దర్శిస్తూ ఉన్నాడు, తను స్థాపించిన లింగాన్ని పూజ చేస్తూ ఉన్నాడు వ్యాసుని జయించాలని. ఆరా ఇట్లా ఉంటూ ఉండగానే 12 ఏళ్ళు గడిచిందండి, ఆయన కూడా 12 ఏళ్ళు ఉన్నాడు ఈ క్షేమకుడు కాశీలో. వెంటనే ఆ క్షేమేశ్వరుడు స్థాపించిన లింగము నుంచే విష్ణుమూర్తి అదే పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు అంటున్నాడు చాలా గంభీరమైన మాటలతో అంటున్నాడు ఆ పరమేశ్వరుడు, నువ్వు ఈనాడు గౌరీ విషయంలో నువ్వు చేసిన అపరాధము నుండి విముక్తిని పొందావు పో అన్నాడు. నువ్వు ఇంకా ఇవాటికి 9వ రోజున పరంధామానికి చేరుకుంటావు పో, నా స్థానానికి మళ్ళీ నీ మామూలు ఉద్యోగం నీకు వస్తుంది అక్కడ గణనాయకుడుగా పో అన్నాడు. అంతేగాక నువ్వు శ్రావణ మాసంలో ఈ 9వ రోజులకు ఏమవుతుందంటే 9వ రోజు శ్రావణ మాసం అవుతుంది, పూర్ణిమ అవుతుంది, ఆ రోజు సోమవారం అవుతుంది. అక్కడ ఆ రోజు అక్కడ స్నానం చేసి పూర్ణిమ రోజు సోమవారం శ్రావణ మాసం నాడు తీర్థంలో స్నానం చేసి ఆయన కేదారేశ్వరుని దర్శించిన వాళ్ళే మళ్ళీ మోక్షాన్ని పొందుతున్నారు. చూడండి ఇక్కడంతా కూడా ఎవరైనా సరే ఆ పూర్ణిమ అంత గొప్పది. తర్వాత సోమవారాలు శ్రావణ మాసం, ఆ తర్వాత ఏ సోమవారం అయినా ఒకదానికంటే ఒకటి ఎక్కువ అన్నమాట ఇవన్నీ కూడా. ఆ రోజు శ్రావణ మాసం సోమవారం పూర్ణిమ అవుతుందయ్యా, అక్కడికి నువ్వు ముందుగా నువ్వేం చేస్తావంటే మణికర్ణికెళ్ళు, అక్కడ నీకు వ్యాసుడు కలుస్తాడు అంటే చెబుతున్నాడు ముందుగా చెప్పారుగా. తర్వాత ఈ కథ అంతా జరిగింది. అక్కడ ఆయనే తెల్లటి రాతితో విగ్రహం ఉంది, అంటే మణికర్ణిక కొద్ది అవతల ఘాట్ ఉంది త్రిలోచన ఘాట్ అని, అక్కడ వ్యాసుడు ఉన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే చదివిన తర్వాత ఆ వ్యాసుడే మణికర్ణికకు దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యాస విగ్రహమే అయి ఉండవచ్చని నేను అనుకున్నా. ఇది రాత్రి చదువుతూ నేను, నువ్వు అక్కడ వ్యాసుడి యొక్క విగ్రహం చూస్తావు. అతడే ఆ రూపంలో ఆ శిలామూర్తిలో నుంచి ఆవిర్భవించి వేదవ్యాసుడు నిన్ను పరీక్షిస్తాడు. ఎప్పుడు వాటికి 9వ రోజున. ఆ తర్వాత నువ్వు కేదారేశ్వరుడి దగ్గరికి వచ్చి రాత్రిపూట మహాపూజ చేస్తావు, అప్పుడు నీకు ముక్తి అవుతుంది అని చెప్పి చెప్పాడు. ఈ రకంగా శివుడు ఆ లింగంలోనే క్షేమేశ్వరుడు పూజించేటువంటి క్షేమేశ్వర లింగంలోనే క్షేమకుడు అంతర్ధానమైనాడు. అప్పటి నుంచి క్షేమేశ్వర లింగం ఉన్నదే అందరూ వెళ్ళి క్షేమేశ్వరుని పూజిస్తూ ఉన్నారు. ఈ క్షేమేశ్వర లింగానికి గుంటూరుకి కొద్దిగా సంబంధం ఉంది. ఈ క్షేమేశ్వరం ఉన్నటువంటి చోట ఏమైందంటే మన గుంటూరు వారు ఒకరు షావుకారు గారు, సాధు సుబ్రహ్మణ్యం గారు, వారు అక్కడ ఉన్నటువంటి వైశ్య సత్రాలుగా కమిటీలో ఉండేవారు. వారు మొత్తం మీద ఎంచుకొని ఆయన వేరే ఇంకో సత్రం కట్టాలనుకున్నాడు. ఇక్కడ ఈ చెమేశ్వర లింగం ఉన్నటువంటి చోట కడదామనుకున్నాడు. అనుకొని అక్కడ కొన్ని లింగాలు ఉన్నాయి, ఆ లింగములన్నీ కూడా తీసేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. తర్వాత వాళ్ళ కుమారులు ఇది దోషం అని చెప్పి తెలుసుకున్నటువంటి వారే ఆ లింగములన్నీ కూడా మళ్ళీనే వేరే ప్రత్యేకించి అవన్నీ జాగ్రత్త పరిచి మళ్ళీ వేరేనే ఒక 5-6 రూములు వేసి ఒక హాలు అవి వేసి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూర్వం తీసినటువంటి ఆ శివలింగాలన్నీ కూడా మళ్ళీ అవన్నీ కూడా యథాస్థానంలో ప్రతిష్ఠ చేసి ఆయన భార్య వచ్చి మొన్న 10 నెలలు ఉండి అతను అప్పుడప్పుడు వచ్చి అక్కడ ఒక బ్రాహ్మణ్ణి పెట్టి మన గుంటూరు బ్రాహ్మణ్ణే రోజు వాటికి అభిషేకం చేయిస్తూ అట్లా ఆ రకంగా ఉన్నాడు. గుంటూరు ఆ చేమేశ్వరుడికి దగ్గరలో ఉన్న లింగాలకు ఇది మన గుంటూరుకి ఉన్న సంబంధం అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాశీలో ఉండేటువంటి వాళ్ళు గుంటూరులో ప్రవర్తించినట్లు ఇతరత్ర ప్రవర్తించినట్లు ప్రవర్తించకూడదు. అది ఆయన చేసిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగిందని కాశీ వాళ్ళు చెప్పుకుంటుండగా నేను విన్న విషయం ఇది. అప్పుడు క్షేమేశ్వరం తదారభ్య అద్యాభిభాతి నతిష్టద కేదారస్యోత్తరే భాగే. సరే, మణికర్ణికి స్నానానికి రోజు వెళ్తూ ఉండేవాడండి. ఒకరోజు స్నానం చేసి వస్తుంటూ విశ్వేశ్వరుడు గుడికి వెళ్తూ వ్యాసమూర్తిని చూచాడు. ఎవరు ఈ క్షేమకుడు? చూచి ఏమన్నాడయ్య అంటే, ఆ విగ్రహం అది, ఆ విగ్రహాన్ని చూచి ఏమిటి ఇంత లావుగా ఉంది పొట్ట, ఎంత లావుగా ఉంది ఏంటి ఇంత పొట్ట, నీది ఇంత లావుగా ఉన్నావు, ఈ పొట్ట అంతా కూడా ఈ పొట్ట నిండా చకారాలు ఉన్నవి అన్నాడు. చకార కుచ్చి అన్నాడు. కుచ్చి అంటే పొట్ట. చ అనేటువంటిది ఒక అవ్యయం సంస్కృతంలో, అంటే మరియు మరియు అనే అర్థంలో శ్లోకం రాస్తుంటే ఛందస్సు కుదరకపోతే చాలు తూలు వేస్తూ ఉంటారు. తూ అది దానికి ఏం అర్థం ఉండదు పెద్ద, చాని తూ అని వేస్తూ ఉంటారు. అంటే చకార కుచ్చి అన్నాడు అని ఏళనగా అని ఆ పొట్ట మీద వేలుతో గుచ్చాడు ఆ విగ్రహానికి. ఈ క్షేమకుడ రేఖది గుచ్చేటప్పటికే అప్పుడు ఆ లింగంలో ఆ విగ్రహంలో నుంచి వేదవ్యాసుడు అవతరించాడండి. వెంటనే వచ్చేశాడు. ఏమయ్యా ఏంటి నువ్వేదో చకార కుచ్చి అని నన్ను బొటన వ్రేలతో గుచ్చావు, అంగుళితో వ్రేలతో. నేను ఒకటి చెబుతాను, నువ్వెంతవరకు నీ కవిత్వం బాగుంటుందో చూస్తాను, నిన్ను పరీక్షిస్తున్నాను, నేను చెప్తుంది దానికి నువ్వు చెప్పు సమాధానం చూద్దాము. అప్పుడు నువ్వు నిన్ను ఒప్పుకుంటాను, నేను చకార కుచ్చిని అని నేను ఒప్పుకుంటా, నాకంటే గొప్పవాడు అని నేను ఒప్పుకుంటాను అన్నాడు. ఏమని చెప్పాడయ్యా అంటే ఆయన 8 లైన్లలో ఒక శ్లోకం చెప్పాడు. కుత్రచిత్ భూపతేర్ద్వారం స్థితం తద్ వర్షతో గళత్. ఓ రాజుగారు రాజభవనం ఉందన్నమాట, ఆయన ద్వారం ఉన్నది ఆ ఇంటికి ఒక ద్వారం, ఆ పక్కనే వర్షం వచ్చినప్పుట ఆ ద్వారం పక్కన ఉన్నటువంటి గోడ కాస్త పడిపోయిందిట. అది కింద పడిపోతుంటే అక్కడ ఏముందయ్యా అంటే ఆ గోడ పడిపోయింది. అక్కడ ఒక కుక్క ఉందిట ఆ గోడ దగ్గర, ఆ గోడ దాని మీద పడి అది మరణించిందిట. అదే సమయంలో రాజుగారికి ఒక కొడుకు కలిగాట, అదే సమయంలో ఆ కొడుకు మళ్ళీ ఇంకో కొడుకు కలిగాట. అదే సమయంలో ఆ తస్మిన్నే వక్షణ ఆ కుమారుడికిట కూష్మాండ ఖండుడు అని పేరు పెట్టారట ఆ శిశువుకి. ఇదంతా కూడా చకారం లేకుండా, సంస్కృతంలో చానేది లేకుండా 32 అక్షరాల అనుష్టుప్ ఛందస్సులో చెప్పవన్నాడు. ఈయన 8 లైన్లలో చెప్పి ఇదంతా కూడా అనుష్టుప్ ఛందస్సు. ఒక్కొక్క లైన్కి 16 అక్షరాలు ఉంటాయి, 2 లైన్లకి 2 పదహారులు 32 ఉంటాయి. 32 అక్షరాల అనుష్టుప్ ఛందస్సులో ఇదంతా వచ్చేటట్లు చకారం లేకుండా చెప్పవన్నాడు. ఇప్పుడు ఇందులో 5-6 చకారాలు ఉన్నాయి చూడండి. కుత్రచిత్ భూపతే ద్వారం స్థితంతు ఎక్కడ తద్వర్షతో గళతు భిత్తి స్థిత తత్ర చైకా చ చ ఏకాని ఓ చా వచ్చింది ఇక్కడ తస్మిన్ కాలే చ మళ్ళీ చా వచ్చింది సాపతతు తత్ర శ్వాచ అక్కడ కుక్క కూడా మళ్ళీ చా వచ్చింది స్థితోప్యేకో మృతస్తస్మిన్ క్షణే చ సహా. చకారాలు శ్లోకంలో 2-3 వచ్చినాయి, దానికి పెద్ద అర్థం ఉండదు. ఆ వాక్య ఛందస్సు పూర్ణం కొరకు వేసినటువంటివి అన్నమాట. ఇట్లా ఈ రకంగా ఆయన ఎగతాళి చేస్తే నువ్వు ఆ చకారం లేకుండా చెప్పు, ఎట్ట చెబుతావో చూస్తా, నేను ఒప్పుకుంటాను అన్నాడు. చెప్పేటప్పటికి అప్పుడు నువ్వు కవి అని నేను ఒప్పుకుంటాను అన్నాడు. నువ్వు నన్ను హేళన చేసింది కూడా సత్యమేనన్నాడు. అప్పుడు అతను చెప్పాడండి, రెండు లైన్లలో 32 వచ్చ రాజద్వారి గళద్వారి, రాజద్వారంలో గళద్వారి గల ఇదే ద్వారం పడిపోయినప్పుడు పతద్భిత్తౌ, ఇది అక్కడ ఉన్నటువంటి రాజద్వారంలో ఆ ద్వారం పడిపోయినప్పుడు, ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి గోడ పడిపోయినప్పుడు పతద్భిత్తౌ మునే ముత్తేసుని కుక్క మరణించగా రాజపుత్రస్య పుత్రోభూత్, రాజపుత్రునకు అంటే రాజుగారికి కొడుకు పుట్టాడు, ఆ కొడుక్కి మళ్ళీ చెప్పకుండా రాజపుత్రుడికి కొడుకు కూష్మాండ ఖండకుడు అనే పేరుతో పుట్టాడు అని చెప్పి 2 లైన్లలో 32 అక్షరాల్లో శ్లోకం చెప్పేశాడు ఆయన. 8 లైన్లలో 10 లైన్లలో చెబితే ఇందులో ఒక్క చకారం లేకుండా చెప్పాడు. సంస్కృతం బాగా వచ్చిన వాడికి అందులో ఉన్న సౌందర్యం అర్థమవుతుంది. చెప్పి నేను చెప్పింది 31 అక్షరాలతోనే సరిపోయింది, ఛందస్సుకు 32 అక్షరాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూష్మాండ ఖండ అంటే చాలు, అతని పేరు కూష్మాండ ఖండుడు, ఖండ కహ అని ఇంకో అక్షరం ఛందస్సు కొరకు చేర్చాను, నువ్వు 32 అక్షరాలు అన్నావు, నేను 31 అక్షరాలతోనే చెప్పాను ఈ భావం అంతా అన్నాడు. ఏకాక్షరస్తవ కృతి ఏకకార పతితో అని ఈ రకంగా చెప్పాడు. వ్యాసుడు చాలా సంతోషించాడు, నువ్వు చాలా బుద్ధిమంతుడు అయ్యా అన్నాడు, నువ్వు అన్ని శాస్త్రములు తెలిసినవాడు, శివుని సేవించడం వల్ల నీకు ఇంత జ్ఞానం వచ్చిందన్నాడు. నేను ఇప్పుడు నీ విషయంలో చాలా సంతోషించాను, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చిందయ్యా వేదవ్యాసుడు అని అంటున్నాడు. నామనా గణో, నువ్వు పరమేశ్వరుడి దగ్గర ఉండే గణానివి కదూ, నైకమేయుడివి, శివపరమాత్మ యొక్క దగ్గర ఉండే గణానివి, శాపం వల్ల నువ్వు ఈ రకంగా నువ్వేమో పార్వతీదేవి ఆ రహస్యాలని ఇక్కడ చెప్పావు, ఆమెను హేళన అపహాస్ చెప్పాలయ్యేటట్లు చేశావు, శాపాన్ని పొందావు, సరే ఇప్పుడు ఆ శాపం వల్ల నువ్వు కూడా నన్ను ఈ రకంగా చేశావులే, అప్పుడు వాళ్ళు ఈ రకంగా మనకు శాపం ఇచ్చారు కదా, పూర్వజన్మలో నీకు నేను మిత్రుణ్ణి, నా పేరు నేను విష్ణువుని పూర్వజన్మలో, నువ్వేమో నైగమేయుడివి, శాపం వల్ల శివుడు పార్వతి ఇచ్చిన ఈ శాపాల వల్ల మనకి ఈ రకంగా కలిగింది, అందువల్లనే నువ్వు నన్ను ఇప్పుడు ఓడించావు, అంతా మళ్ళీ గుర్తుకొచ్చింది నాకు అన్నాడు. నేను కూడా ఒక అంశంతో ఇక్కడ గౌరీ ఆజ్ఞ పరిపాలన కొరకు మనుష్య రూపంలో నేను ఇక్కడ ఉన్నాను వేదవ్యాసుడుగా. రమాం లజ్జవతీం కర్తుం భర్తుహే హేళనతస్తరాం, రమాస్ భర్తని లక్ష్మీదేవిని గనక ఈ రకంగా విష్ణుమూర్తిని గనక హేళన చేసి అపహాస్యపాలు చేస్తే లక్ష్మి కూడా బాధపడుతుంది కదా, ఆ లక్ష్మికి బాధ కలగాలి, ఇందువల్ల శివుణ్ణి సర్వజ్ఞుడు కాదు అని చెప్పి పార్వతిని బాధకు గురి చేసిందిగా, అందువల్ల ఈ పని అంతా కూడా జరిగింది. తన భక్తుడైనటువంటి నా మిత్రుడైనటువంటి నీ చేతని ఇదంతా చేయించారు, నాకు ఈ మన్వంతరం ఒక మన్వంతరం నన్ను ఇక్కడే ఉన్నా ఉండవన్నారు. తవ శాప శాంతి మగాత్ కృపయా శివయో కవి, నీ శాపం ఇప్పుడు అయిపోయింది, కారణం ఏంటి, వ్యాసుణ్ణి ఎప్పుడైతే నువ్వు అపహాస్యపాలు చేస్తావో నీకు దర్శనం అవుతుందో అప్పుడు శాపం విముక్తి అవుతుందని చెప్పి చెప్పారు కదా, నీ శాపం ఇంతటితో అయిపోయిందన్నారు. ఏహి గచ్చ అని వీళ్ళిద్దరూ కలిసి కేదారేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు, శివాపరాధము నుండి చిన్నగా బయటపడదామని చెప్పి ఇద్దరు కూడా. ఇంతవరకు ఇవాళ వెళ్ళాడనమాట ఎవరు, వేదవ్యాసుడును ఈ క్షేముడు. అక్కడ చిన్నగానే క్షేమకవి వ్యాసులు అక్కడికి చిన్నగా వచ్చుకున్నారు, మాట్లాడుతూ వచ్చారు, కేదార వేగంగా కేదారనాథుడి దగ్గరికి వచ్చారు, ఆ గౌరీకుండంలో స్నానం చేశారు, కేదారుని బాగా పూజించారు. రాత్రిపూట శ్రావణ మాసం పూర్ణిమ సోమవారం ఆ రోజు 9వ రోజు అన్నాడు కదా, ఆ 9వ రోజు అయింది అప్పటికి. అక్కడ ఆ శివుని కేదారేశ్వరిని మహాపూజ తిలకించారు, ఆనందంతో ఉన్నారు, ఆ శంకరుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నారు. అప్పుడే లింగంలో నుంచి ఆవిర్భవించాడండి ఎవరు, కేదారేశ్వర లింగంలో నుంచి పరమేశ్వరుడు ఆవిర్భవించి కోటి సూర్యప్రకాశంతో ఆవిర్భవించి ఆ వేదవ్యాసుణ్ణి క్షేమకుణ్ణి తన కొడుకుల వలె ఆదరంగా చూస్తూ అంటున్నాడు ఓ క్షేమకవి, ఓ వ్యాస ఇవయోర్భజన ఆదహం, మీరు నన్ను చేసిన సేవకు నేను సంతోషించానయ్యా, వరాలు కోరుకోండి అన్నాడు. ఆ శివుని యొక్క మాటలు విని ఎంతో ఆనందించినటువంటి వారై ఆనందాశ్రువులు రాలుస్తూ, ఓ భగవన్ సర్వలోకేశ, భక్తులకు అభయం ఇచ్చేటువంటి వాడా, నువ్వు ప్రత్యక్షమైన తర్వాత ఇంకా నిన్ను కోరుకునేదే ఉందండి, అంతకంటే కావాల్సిందే ఉంది, పరమేశ్వరుడు సాక్షాత్ భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత ఇంకా వరాలేముంటుంది, ఇంతకంటే కావాల్సిన గొప్ప వరం ఏముంది మాకు అయినానే మేము ఒక్క వరం మీరు కోరుకోమన్నారు కాబట్టి కోరుకుంటున్నాం. ఈ మానుష భావం మాకు ఎప్పుడు పోయేటట్టుగా చేయండి. మనుష్యభావంతో ఇప్పుడు ఉన్నాడు కదా వేదవ్యాసుడు, ఈ మానుష్యభావం మాకు పోయేటట్టుగా చేయండి అని ఈ క్షేమకవి ఇద్దరు ఈయన కూడా వ్యాసుడు కోరుకున్నారు. భక్త అప్పుడు ఆయన అన్నాడు, మీరంతా ఇద్దరు కూడా నా భక్తులయ్యా, మీకు మాత్రం ఉందే, ఇద్దరికి ఇప్పుడు మాత్రం కాదు, ఒక క్షేమకుడికి క్షేమకుడు ఉన్నాడే క్షేమకవికి మాత్రం ఇప్పుడే అవుతుంది. అవయో రాజ్యయా వ్యాస వస మన్వంతరం భవాన్, మా యొక్క ఆజ్ఞ వల్ల నీవు మన్వంతరం ఇక్కడ ఉండు. మహద్రహస్య శాస్త్రజాతం ప్రకాశ్య జనతారకం, తర్వాతనే నువ్వు రాశావుగా నా పురాణాలన్నీ కూడా శాస్త్రాలు, అవి గనక వినటం వల్ల చదవటం వల్ల జనులందరూ తరిస్తారు, వాటిని బాగా ప్రచారం చేయి. ఈ మన్వంతరం చివర నువ్వు నా దగ్గరికి రమ్మని వేదవ్యాసుని చెప్పాడు. ఇతను మాత్రం క్షేమకుడు, ఇప్పుడే నా సమీపానికి వస్తాడు అని చెప్పి చెప్పాడు. ఈ తర్వాత ఇంతలో ఉందే, మీ ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకుంటామని పరమేశ్వరుడితో వీళ్ళు చెప్పారు. క్షేమకవి స్వామిని ధిక్కువన్ మత్కృతి స్వయం అప్పుడే వేదవ్యాసుడు ఒక మాట విన్నవించుకున్నాడండి శివుడికి, ఆ కేదారేశ్వరుడికి. ఈ క్షేమకవి ఒక గ్రంథం రాశాడు, నా కావ్యాలు ఎందుకు పనికి రాకుండా చేశాడు. ఆ గ్రంథం కనుక ఉన్నట్లయితే నాది ప్రచారాలోనికి రాదు. ఇంకా ఆయన గ్రంథం వల్ల ఒక నష్టం ఉన్నది, అది ఎవరైతే వింటారో చదువుతారో వెంటనే ముక్తి వచ్చేసేస్తుంది. ఇట్లా అందరికీ ఇట్లా క్రమంగా ముక్తి అయితే, అందరూ ముక్తి అయితే ఇంకా వాళ్ళకి తిరిగి జన్మ లేదు కదండి. కర్మనాశం అయితే ముక్తి కదా, దానివల్ల కర్మనాశం అవుతుంది. కర్మనాశం అయితే ముక్తి వస్తుంది. ముక్తి వస్తే ఇంకేముంది, అందరూ ముక్తి అయిపోతే ఇంకా సృష్టి ఎందుకు, కర్మ ఉంటేనే కదా సృష్టి. అంపలు బ్రహ్మకు పని ఉండదు, సృష్టి లేకపోతే పాలన ఇది ఉండదుగా, విష్ణుమూర్తికి పని ఉండదు, ఎవరికి పని ఉంటాయి, దిక్పాలకులకు యమధర్మరాజుకు పని ఉండదు, ఎవరికి పని లేదు, ఇంకా సృష్టియే లేదు, ఆగిపోతుంది. అంత ప్రమాదం ఉంది ఈ క్షేమకవి రాసినటువంటి గ్రంథం వల్ల అని చెప్పిన అన్నారు. సమూలం కర్మ తద్లేశ శ్రవణాల్లోకి, కొద్దిగా వింటేనే కర్మలన్నీ నశించిపోతాయి, దగ్ధ కర్మ. అందువల్ల మేము ఇంకా మన్వంతరం చివరిదాకా ఎందుకు స్వామి నేను ఉండటం, ఆయన రాసిన గ్రంథం చాలు, అది ఒకసారి వింటే మేము ఇంకా సృష్టి ఉండదు, పరిపాలన ఉండదు, మేము మా గ్రంథాలు ఉండి మేము ఎవరికి ప్రచారం చేస్తాం, మన్వంతరం చివరిదాకా ఉండేది ఏముంది అని చెప్పి ఈ రకంగా విన్నవించుకున్నాడు అన్నమాట. నైష్కర్మీయ శేషం, కర్మలే లేని పరిస్థితి, నైష్కర్మ్యం అది ఏర్పడుతుంది. అందువల్లనే దీనికి ఏదన్నా మీరు ఎలా జరగాలో, అసలు జగత్తే ఉండకుండా పోతుంది, మీరు ఎలా చెబితే అలా వింటాం స్వామి అన్నారు. అప్పుడు వ్యాసుడిని చూచి విష్ణువంశతో పుట్టిన అనేన కిం కృతం వ్యాస, ఏం చేశాడు ఈ పని, అతను రచించిన గ్రంథం ఏమిటి అని అడిగాడు. అంటే నేను కాదు, ఆయనే చెబుతాడు లేండి ఆ గ్రంథ విశిష్టతని, తన్నే చెప్పమన్నాడు. ఎవరిని, క్షేమకవినే శివుడికి చెప్పమన్నాడు. నువ్వు రాసిన కావ్యం ఏమిటి, దాని విశేషాలు ఏమిటి, దానివల్ల ఏమవుతుంది అని చెప్పినంటే, క్షేమకవి చెబుతున్నాడు, ఇది లోకమును తరింపజేసేది స్వామి, బృహత్కథామంజరి అనే గ్రంథాన్ని నేను రాశాను, ఇందులోనే సర్వ రహస్యాలు కూడా ఉన్నాయి మీకు సంబంధించినటువంటివి. అంటే 100 కథలు విన్నాడు కదండి, పూర్వపూర్వ కల్పాలవి, శివుడు పార్వతి చెప్పినవి, ఆ కథలన్నీ సంగ్రహించి బృహత్కథామంజరి అనే పేరుతో రాశాడనమాట ఆయన, విన్నాడు కాబట్టి. అందువల్లనే ఇది సంగ్రహం శతకల్పి, 100 కల్పముల కథలన్నీ కూడా ఇందులో నేను సంగ్రహించి రాశాను. మహారహస్య సారం ఇది, శ్రవణం వల్ల దీని వెంటనే ముక్తిని పొందుతారు అన్నారు. ఇందులో కొంచెం విన్నప్పటికీ శివధామానికి చేరతారు అన్నాడు. ఈ పశుపాశముల నుండి విముక్తిని పొంది పశుపతి జ్ఞానాన్ని పొందుతారు అని చెప్పి, విమోచన జ్ఞానాన్ని పొందుతారు అన్నాడు. సద్గురువుని ఆశ్రయిస్తే ఎలాగైతే మనకు జ్ఞానం వల్ల ముక్తులమవుతామో, గురువు వల్ల ముక్తులమవుతాం. అట్లాగే ఈ గ్రంథం కూడా సద్గురువుగా విన్నటువంటి వాళ్ళని ముక్తులను చేస్తుంది అన్నాడు. ఇంకా వేదాలు, శాస్త్రాలు, ఆగమాలు, తంత్రాలు, ఆయుర్వేదం, జ్యోతిషం, వ్యాకరణం, తర్కం, యోగం, మీమాంస, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస, ఇవన్నీ కూడా ఇందులో అన్ని విషయాలు వస్తాయి. శతకల్పంలో ఉన్నటువంటి 100 కల్పాలలో ఉన్న దేవతలు, తీర్థాలు, లింగాలు, క్షేత్రాల యొక్క ప్రశంస ఉన్నది, అన్నీ కూడా ఉన్నాయి. ఈ 100 కల్పాలలో ఉన్న విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అనేక క్షేత్రాలు, అనేక తీర్థాలు, అనేక శాస్త్రాల విషయాలు. ప్రతి కల్పంలో సిద్ధాంతాలు కొద్ది మారుతూ ఉంటాయి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇందులో ఈ పుస్తకంలో. సర్వ సిద్ధాంత సారం ఇది, శివుడు చెప్పినటువంటిదే పార్వతీదేవికి ఇది. లక్ష శ్లోకాలతో నేను రాశాను ఇది. ఇది సర్వజ్ఞత్వ ప్రదంక్షణాత్, ఇది కనుక చదివితే పురా మన యొక్క వేదాగమ శాస్త్రాలు పూర్వపు యుగాలలో తెలియని విషయం అంటూ ఉండదు, సర్వజ్ఞుడైపోతాడు వాడు. గ్రంథమేతాదృశ్యం అని తన యొక్క కవిని గురించి చెప్పాడు. శివయోరగ్రత సర్వమన్యూనాధిక రక్షణం మృదుపుష్పగ్రంథనభ్రం గ్రంథవజ్జరీవతు పుష్ప సంహతే ప్రాహ పుష్పమృదుర్వాక్యం జిహ్వా. ఈ రకంగా అటండి, మృదువైనటువంటి పుష్పములు ఎలా ఉంటాయో మెత్తని పుష్పాలతో అట్లా సుకుమారమైనటువంటి పదాలతో రచించాను అని చెప్పి ఆ పుష్ప సుకుమారమైన మాటలతో ఆ గ్రంథాన్ని గురించి వినిపించాడు శివుడికి, శివుని కుమారులకు, వాళ్ళందరికీ తన గ్రంథాన్ని వినిపించాడు. శివుడు విన్నాడు ఆ గ్రంథాన్ని, ఆశ్చర్యపోయినాడు. తన రహస్య సారమంతా ఇందులో ఉంది, ఇది మానవులకు ముక్తిప్రదము అన్నాడు. పుష్పములాగాట, పుష్ప ప్రవాహంలాగా ఉందిట ఇది. ఆ పుష్పములన్నీ కూడా నేను ఒక చోట కూర్చి ప్రవాహ రూపంగా ఉంటే ఎలా ఉందో అంత సుకుమారంగా చక్కగా ఉన్నది సరళంగా. అప్పుడే అతనికి పేరు పెట్టాడు క్షేమకుడికి, పుష్పదంతుడు అని పేరు పెట్టాడు అతనికి, పుష్పజిహ్వుడు అని పేరు పెట్టాడు. ఆ దంతాలు నాలుకకు తగులితేనే మాటలు వస్తాయి, అందువల్ల పుష్పదంతుడు అని, అతని నాలుకకు పుష్పజిహ్వుడు అని పేరు పెట్టాడు. అని అతనికి పుష్పాశ్చుడు, పుష్పము అంటి ముఖము గలవాడు, చక్కని పదాలతో వర్ణించాడు. అందుకని పుష్పదంతుడు, పుష్పజిహ్వుడు, పుష్ప ఆశ్చుడు అని అతనికి పేరు పెట్టాడు. శృణువత్స రహస్యం మేన ప్రకాశయం. నువ్వు రాశావు మంచిదే కానీ ఈ పుస్తకం మాత్రం బయటికి ఎవరికి రాకూడదు అన్నాడు. కాబట్టి ఏడు గంగలో పడేవన్నాడు. అప్పుడు క్షేమకవి తీసుకుని వెళ్ళి ఆ బృహత్కథా మంజరిని గంగలో నీళ్ళల్లో కల్పించాడు. కారణమేం లేదు, దీనివల్ల సృష్టిలోపం జరుగుతుందయ్యా వెంటనే. ఎప్పుడైతే ఇంకా కర్మలేశం ఉండకుండా పోతుంది. కర్మశేషం ఉంటేనే కదా లోకాలు ఉంటేనే కదా బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క ఇదే వాళ్ళందరూ కూడా వాళ్ళకు పనులు లేకుండా పోతాయి. నా లీల ఏంటి, ఈ లోకాలన్నీ సృష్టించి బ్రహ్మాండాలన్నీ బ్రహ్మ విష్ణు రుద్రులు దిక్పాలకులు వీళ్ళందరినీ సృష్టించి ఆడుకుంటూ ఉంటాయి, ఇది నా లీల. ఇవన్నీ పోతే ఏమవుతుంది, కర్మశేషం లేకపోతే జగత్తే ఉండదు, జగత్తు లేకపోతే వాళ్ళకి పనులే ఉండదు. ఎవడు పుట్టడు కదా, అందరూ ముక్తిని పొందుతారు కదా. అప్పుడు నా లీల, నేను ఆడుకుండే ఆ క్రీడ ఆగిపోతుంది, దానికే అసలు మోసం వచ్చేసేస్తున్నది. అందువల్ల కార్యం అందరు ఎవడికి పనులు ఉండవు. ఇక జగత్ సృష్టి పాలన జగత్ సృష్టి ఉండదు, పాలన ఉండదు, లయ ఉండదు. అందువల్ల ఇది జలేక్షిప అన్నాడు నీడలో పడి అన్నాడు ఈ పుస్తకం. అజ్ నీ పేరు ఈనాటి నుండి పుష్పదంతుడు అనే పేరుతో నా గణాలలో నిన్ను పిలుస్తారు. ఇక నైగమేయ అనే పేరు ఈనాటి నుంచి నీకు ఉండదు అని ఆ పుస్తకాన్ని తన సమక్షంలోనే ఆ గంగానదిలో పారవేయించాడు. తదా తద్గ్రంథమఖిలం జలే లీనం శివాజ్ఞయ, శివుని ఆజ్ఞతో ఆ పుస్తకం కాస్త ఆ నీళ్ళల్లో పడిపోయింది. అప్పుడు మళ్ళీ శివుడే వ్యాసుడితో అన్నాడు, నీవు రాసిన పురాణాలు ఉన్నాయే అవన్నీ బాగా ప్రచారం చేసుకో, లోకంలో ప్రఖ్యాతి పొందుతాయి పో అన్నాడు. ఇది నా ఆజ్ఞ పమనం అన్నాడు. నువ్వు చెప్పింది ఉన్నదే ధర్మార్థ కామమోక్ష విషయంలో, నువ్వు ఏది చెబితే అది ప్రమాణం అన్నాడు. నువ్వు మన్వంతరం యొక్క చివరిలో మళ్ళీ నువ్వు నీ యొక్క అంశతో మళ్ళీ తర్వాత నువ్వు మళ్ళీ వ్యాసుడు అవుతావు పో అన్నాడు. ఇచ్చుక్త మాత్రే దేవేశే, ఇట్లా అంటూ ఉండగానే ఆకాశం నుండి విమానం వచ్చింది. ఈ నైగమేయుడు నాడే అంటే పుష్పదంతుడు అంటే క్షేముడు చిన్నగా ఈ మనుష్య శరీరాన్ని విడిచిపెట్టి వేశాడు. దివ్య రూపాన్ని ధరించాడు, దివ్య మాల్య గంధ భూషణములతో విభూషింపబడ్డాడు. రుద్రాక్షలు, మూడు కన్నులు ఇవన్నీ వచ్చేసినాయి, సారూప్యం వచ్చిందనమాట త్రిశూలాదులని. అదే రూపం శివుడి యొక్క రూపం. ఈ మనుష్య దేహాన్ని విడిచి కాశీభూమిలోనే విడిచేసి కాశీభూమిలో మరణిస్తే మోక్షమే కదండి, శివుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఈ రకంగా కేదార కృప వల్ల కైలాసాత్ ఆగతే రథే. ఇంతలో కైలాసం నుండి ఆగతం రథం వచ్చింది. శివుడేమో, శివుడు పార్వతి నువ్వు ఎక్కవన్నారు అంటేనే ఆ పుష్పదంతుడు సంతోషంతో రుద్రసారూప్య ముక్తిని పొందాడు. శివుడులాగా రూపం ధరించి శివలోకానికి వెళ్ళిపోయినాడు ఎంతో ఆనందంతో. అందువల్ల ఉన్నదే కాశీ పట్టణంలో కేదారనాథుడి మహిమ మనం చెప్పడానికి అసాధ్యం. అహో శివాపరాధానం, అక్కడ ఉన్న ప్రాచీన మణికర్ణిక ఉన్నదే గౌరీకుండము శివాపరాధముల నుండి రక్షిస్తుంది, ధ్వంసం చేసి పారేస్తుంది. ముఖ్యంగా శ్రావణ మాసం సోమవారం పూర్ణిమ రాత్రిపూట కనుకనే మహాపూజ చేస్తే దాని ఫలితం ఇంత అంత, ఆ పూజను సూచనా దాలు మహాపూజని మోక్షం వచ్చేసేస్తుంది ఒక క్షణంలో. అహో స్వయం తారక ఉపదేష్ట ప్రత్యక్షతోత్రవై, ఇక్కడ ఈ కాశీలో తారక మంత్రం ఉపదేశించేది ఎవరయ్యా అంటే కేదారేశ్వరుడు ప్రత్యక్షంగా. అందువల్ల ఇది సంచించ సంచించ శివం ధ్యాత్వా హృదం గుజే అవశః పరమేశానో మహిమ్నా స్తోతుమారభతు. ఈ రకంగానే వెళ్ళిపోయేటప్పుడు అండి, విమానం మీద వెళ్ళిపోయే ముందుగా ఆ పరమేశ్వరుణ్ణి గురించి మనస్సులో ఆలోచించి 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 పరవశుడైపోయి ఆ శివుని యొక్క మహిమను స్తోత్రం చేయటం ప్రారంభించాడు. ఆ స్తుతి ఎందుకయ్యా అంటే లోకోపకారం కొరకు ఈ పుష్పదంతుడు ఒక స్తోత్రం చేశాడండి. అందరికీ కూడా కోరికలన్నీ తీరుస్తూ ఉంది చేసి, ఆ సపుత్రయో సగణయో శివయో పాదపంకజే హృత్పేటికాయాం సంస్థేప్య, ఆ పరమేశ్వరుడి పాదపద్మములకు సమర్పించి సాష్టాంగ నమస్కారం చేశాడు. వారు ప్రసన్నులైనారు. వరదలు వరదవు గణం ప్రీత్య శివాశివో అనేక వరాలు కూడా ఇచ్చారు. సుధాధార సరసయావాచ ప్రాహతురీశ్వరు పుష్పదంతా వరంతే ధ్యాద, ఓ పుష్పదంతా అమృత ప్రవాహంలాగా ఉందయ్యా అని నువ్వు చేసిన ఈ స్తోత్రం వరం కోరుకోవన్నారు. నీ స్తోత్రం చేత ఈ స్తోత్రాన్ని నువ్వు చేసిన ఈ స్తోత్రాన్ని శివమహిమన స్తోత్రం అండి. శివుడు మహిమను చెప్పినటువంటి స్తోత్రం. ఎవరైతే ప్రతిరోజు స్తోత్రం చేస్తారో వాళ్లకు కోరిన భోగములన్నీ లభిస్తాయి. చివరికి జ్ఞానం కూడా నేను వారికి ఇస్తాను. భక్తవాతరం ఇప్పుడు ప్రస్తుతం జీవించినంతకాలం చక్కగా అన్ని భోగాలు అనుభవిస్తారు వాళ్ళ కోరికలకు తగినట్టుగా. చివరిలో నా లోకానికి వస్తారు శివధామానికి అని చెప్పి, నాయన ఇక వాహనం విమానం వచ్చింది దాన్ని ఆరోహించి నువ్వు మామూలుగా శివలోకానికి వెళ్ళి అక్కడ గణానాథుడు ఇక ఆ తర్వాత నీకు మళ్ళీ కొంతకాలానికి నా స్థానాన్ని పొంది పునరావృత్తి లేనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి వాడు అవుతావు అని అక్కడి నుంచి తన పరివారంతో పాటు అందరూ చూస్తూ ఉండగానే కేదారలింగం మధ్యలో నుంచి వచ్చి ఇవన్నీ మాట్లాడాడు. ఆ కేదారలింగంలో ఆయన అంతర్లీనం అయిపోయినాడు. తర్వాతనే తదా అప్పుడు ఈ పుష్పదంతుడు అంటే నైగమేయుడు అంటే క్షేమకుడు వ్యాసుణ్ణి చూచి అంటున్నాడండి. ఎక్కబోయేటప్పుడు అంటున్నాడు వ్యాసుడికి ముందు నమస్కారం చేసి, ఓ శ్రీనివాస ఓ మహావిష్ణు నేను చేసిన అపరాధం క్షమించవయ్యా. అది మరియా వీళ్ళు గత జన్మలో చేసిన దానికి కర్మకు ఫలితం తప్పనిసరిగా ఉంటుందండి. మహావిష్ణువుకైనా తప్పదు, నైగమహేయుడికైనా తప్పలా, పార్వతికైనా తప్పలా, లక్ష్మికైనా తప్పలా, ఇక మనమెంత వాళ్ళని చెప్పండి. ఎవడు చేసిన కర్మఫలాన్ని అనుభవించి తీరాల్సింది. వాళ్ళు కూడా కర్మ ఫలానుభవానికే కదా వచ్చింది వాళ్ళు చేసిన పొరపాటుకు. అందువల్లనే శ్రీ మహావిష్ణు అంటే గౌరవం ఉన్నది. తను చేసిన ఆ పాపం దోషం కొరకు గౌరీ ఆజ్ఞ ప్రకారం ఆ రకంగా చేశాడు. చేసి ఇప్పుడు అంటున్నాడు, ఓ శ్రీనివాస ఓ మహావిష్ణు నన్ను క్షమించవయ్యా, నిన్ను అనవసరంగా నీ గ్రంథాలని నిన్ను నిందించాను చకార కూర్చి అని. నువ్వెవరో కాదయ్యా, శివయే వచన పరహ, నువ్వు శివుడివే, శివుడికి నీకు భేదం లేదు. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ, శివయేవ నచ అపరహ అన్నాడు. లీలార్థం రూపభేదేన క్రీడసే శివయో కృతే, అదొక లీల. ఈ రకంగా రూపభేదములుగా శివుడని విష్ణువని బ్రహ్మని ఇలా రూపభేదాలతో వ్యవహరిస్తూ ఉంటారు మీరు. ఈ లీలలో ఇదొక భాగం వ్యాసుడిగా అవతరించడం, ఇదంతా లీల. లీలార్థం రూపభేదేన క్రీడసే శివయో కృతే వ్యాసరూపం హరిం త్వేవం ఉక్త్వా ప్రార్థ్య ఆరుహద్రథం అని ఈ రకంగా వ్యాసరూపంలో ఉన్న విష్ణువుని ప్రార్థించి క్షమాత్మణ చెప్పుకొని విమానం ఎక్కి వెళ్ళిపోయినాడండి. ఎక్కాడు. ఏవం తీర్థవరా విప్రాహ ప్రాచీన మణికర్ణిక కాశ్యాం కేదారలింగంచ రహస్యద్వయమీదృశం. ఈ రకంగా ప్రాచీన మణికర్ణిక అంటే గౌరీకుండం, దాన్ని ఏమన్నారు ఇంకోటి రేతో పాప తీర్థం అసలు మొట్టమొదట, తర్వాత దానికి హరం పాపం పాపములన్నీ పోగొడుతుంది. గౌరీ స్నానం చేయడం వల్ల గౌరీకుండం, ఆమె స్నానం చేసినప్పుడు చెవి ఆభరణ మందలి మణి పడింది కాబట్టి మణికర్ణిక. ఇది ఇప్పుడు మనం వెళ్ళే ఈ విష్ణువు స్నానం చేసినప్పుడు విష్ణువు తపస్సు చేసిన మణికర్ణిక కంటే ప్రాచీనమైంది కాబట్టి అది ప్రాచీన మణికర్ణిక. కాశ్యాం కేదారలింగంచ రహస్యద్వయ, కాశీలో రహస్యద్వయం ఈ రెండు ఎవరికి అందరికీ తెలియదు. మనం కూడా వెళ్తాం కాశీ విశ్వేశ్వరుని చూస్తాం, లేదంటే మణికర్ణికలో స్నానం చేస్తాం, ఇంకా అదిగో డుండి గణపతి దగ్గరికి వెళ్తాం, కాలభైరవుడిని చూస్తాం, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గంగలో సరే స్నానం చేస్తాం. బిందు మాధవుడి దగ్గరికి కొంతమంది వెళ్ళరు, తెలియదు ఆయనంటే విశ్వేశం మాధవం అని రెండవదే డుండిం దండపాణి కొంతమంది తెలిస్తే చూస్తారు, భైరవుని మాత్రం అందరూ చూస్తారు, ఆయనంటే భయం ఉంది. కానీ ఇంటికి వచ్చి కూడా ఆయనకు ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు, సమారాధన చేస్తూ ఉంటారు. విశ్వేశం మాధవం డుండిం దండపాణించి భైరవ్ కాశీ సరే గుహ దగ్గరికి ఎవరు వెళ్ళరు. భవానీ అంటే అన్నపూర్ణం చూస్తారు, మణికర్ణికను చూస్తారు. ఇట్లా దీని తోలు ఎవరికి తెలియదు ఈ రహస్యద్వయం, కాశీ రహస్యద్వయం. మిగిలిన లింగాలకు మిగిలిన తీర్థాలకు కూడా లేవు. వెంటనే మోక్షాన్ని ఇచ్చేటువంటిది అక్కడ కనుక, ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రశంస. ఈ రకంగా ఈ రెండింటిని ప్రశంసించుకుంటూ ఈ తీర్థాన్ని కేదారుణ్ణి శివధామానికి వెళ్ళిపోయినాడు. ఈ రకంగా పార్వతీదేవి కూడా కేదారేశ్వరుణ్ణి ఆ తీర్థాన్ని సేవించి స్నానం చేసి శివాపరాధము నుండి ముక్తిని పొందింది 12 సంవత్సరాలు సేవించి. అలాగే ఈ నైగమేయుడు కూడా క్షేమకుడు 12 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. ఆమె చెవి యొక్క ముక్తాభరణంలో ఉన్న మణి పడటం చేత ఇది మణికర్ణికైంది. ప్రస్తుతం ఉన్న ఈ గౌరీ తీర్థమే తర్వాత ప్రాచీన మణికర్ణికైంది. ఇది గౌరీ అపరాధస్య, పార్వతీదేవికి అపరాధం చేశారు. ఏం చేసింది పార్వతీదేవి అపరాధం? శివనింద చేసింది. అక్కడ ఆయనకు ఆ అపరాధ దోషాలను ఇక్కడ క్షాళితం అయిపోయింది. అలాగే నైగమేయుడికి అయిపోయింది. కాశ్యాం రహస్యం కేదార తీర్థం వైభవముత్తమం. ఈ కేదారేశ్వరుడు, ఈ గౌరీగుండము, ఈ ప్రాచీన మర్ణిక, ఇది చాలా ఉత్తమమైనటువంటిది వాటి వైభవం. దీన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. తదిచ్ఛా ప్రేరిత బుద్ధి యథా మత్స్యవన్నా, ఏదో నా బుద్ధి తోచినట్లుగా స్ఫురించినట్లుగా మాత్రమే నేను చెప్పాను. వ్యాసం సర్వజ్ఞమప్యేవం అధిక్షేపస్వగాత్ కవి. అందువల్లనే వ్యాసుడు సర్వజ్ఞుడైనప్పటికీ అతనికి కూడా ఆ రకంగా అధిక్షేపం ఇక్కడ జరిగింది అని చెప్పి ఈ రకంగా చెప్పారు. తర్వాత సూతుల వారు ఆ నాథశర్మ ప్రియురాలకు చెప్పిన కథంతా చెప్పాను మీకు. ఇప్పుడు ఆ గణము యొక్క వైభవం అంతా కూడా చెప్పాను. ఎవరు ఆ క్షేమకుడు అనైగమేయుడు? ఇది కనుక విన్నట్లయితే ఈ రహస్యాన్ని, సకల పాపములు కూడా పోతాయి వినటం వల్ల. కాశీ కేదార తీర్థంలోనూ అలాగే ఆ తీర్థంలో కూడా మహిమ విన్నట్లయితే పరమశివ పదానికి పొందుతారు అని ఈ రకంగా చెప్పాడు. ఆ తర్వాతనండి శివమహిమన స్తోత్రం ఉంది రేపు. దాని తర్వాత ఈ కథను కొద్ది స్పీడ్గా పొందించాల్సి వస్తుంది. శివమహిమన స్తోత్రం మాత్రం రేపు మనం గంటన్నరలో ఒక అరగంట 1/4 గంట చెప్పాల్సి వస్తుంది. ఇంకో 5 నిమిషాలు ఉంది, 10 నిమిషాలు ఒక 4-5 శ్లోకాలన్నా కానిద్దాం. అది రాదులేండి, దానికి ముందుది కానిద్దాం. శివమహిమన స్తోత్రానికి కొద్దిగా ముందు ఉంది. సూతుల వారు అడుగుతున్నారు, నువ్వు అన్ని విషయాలు తెలిసిన వాడివయ్యా, ఈ పుష్పదంతుడు పరమేశ్వరుని తన స్తోత్రంతో సంతోషపెట్టాడు కదా, ఇది శివుడికి ఆ స్తోత్రం బాగా ఇష్టం కదా, మరి మళ్ళీ ఆ ఏ మహిమ చేత స్తోత్రం చేసి శివమహిమని గణనాయకుడైనాడయ్యా, స్తోత్రం అసలు ఏమిటి, ఆ స్తుతిని మాకు చెప్పు, మేము వినటానికి యోగ్యత ఉంటే. చివరికి ఆ స్తోత్రం చేసి మళ్ళీ శివలోకానికి వెళ్ళి గణనాయ తన పదవిని పొందాడు కదా ఆ క్షేమకవి, ఏమిటి ఆ స్తోత్రం మాకు చెప్పండి, అది వింటే మరి మనకు మేమంతా కూడా మేము కృతార్థులం అవుతాం అన్నారు. మునిగణమంతా ప్రార్థించేటప్పటికీ సూతుల వారు చెబుతూ ఉన్నాడు, ఇది చాలా రహస్యమైన స్తోత్రం అయ్యా, అయినప్పటికీ మీకు చెబుతున్నాను అని మహాదేవుణ్ణి స్తోత్రం స్తుతించి ఇక స్తోత్రం చేయడానికి ప్రారంభించాడు. ఈ స్తోత్రం పుష్పదంతుడు వ్రాశాడు. అందరి మనోరథములు తీరుస్తూ ఉంటుంది, వినటం వల్లనే అన్ని పాపముల నుండి విముక్తిని పొందుతూ ఉంటారు అని చెప్పి మొట్టమొదటి శ్లోకం చూడండి. మహిమన పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశీ స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః అధావాచ్య సర్వః స్వమతి పరిణామవధి మావధి గుణన్ గుణన్ మమప్యేష స్తోత్రే హర నిరపవాద పరికరః అని మొట్టమొదటి శ్లోకం అండి. ఇందులో ఏమంటే, ఇది శివమహిమన స్తోత్రం రాసినటువంటి వాడు పుష్పదంతుడు, ఆయనే క్షేమకవి, క్షేమకవినే ఉంటుంది. అయితే గంధర్వరాజు అని చెప్పి గంధర్వుడు అని ఉన్నది పుస్తకాలలో. శివమహిమన స్తోత్రం మనకు విడిగా దొరుకుతుంది. గంధర్వుడైనటువంటి పుష్పదంత విరచిత అని ఉంటుంది, మరి ఈయన శివుని యొక్క కైలాసంలో ఉండే గణంగా గంధర్వుడని ఉంది. ఏంటంటే గంధర్వులు బాగా గానం చేస్తారు చక్కగా, గంధర్వుళ్ళలాగా ఈయన కమ్మగా ఈ స్తోత్రాన్ని గానం చేశాడు కాబట్టి ఆయన గంధర్వుడు అన్నారు, శివగణమేను అని చెప్పి పెద్దలు ఆ రకంగా మనకు అక్కడ సమాధానం చెప్పారు. శివుని మహిమను గురించి చెప్పింది కాబట్టి స్తోత్రాన్ని శివ మహిమన స్తోత్రము అయింది, దీనికి ఆ పేరు పెట్టారు. ఏమో హర అంటే సంబోధిస్తున్నారు, హర అంటే హరించేవాడు. ఏమిటి హరిస్తాడు చెప్పండి? మన యొక్క పాపములన్నిటినీ హరిస్తారు, అందువల్ల హర అని పేరు, హరతీతి హర. విష్ణుమూర్తికి కూడా అదే పేరండి, ఇద్దరికీ అదే, హరి హర. వీళ్ళిద్దరూ ఒకటే కదా, ఇద్దరూ మన పాపాలు ఏ నామం చేసినా ఎవరిని ప్రార్థించినా ఇద్దరూ పాపాలు హరించేవాళ్ళే. ఆ హర అనే నామంలో అంత ఉంది. ఆ హరాన్ని సంబోధిస్తే హరహర మహాదేవ్ అంటాం అనుకోండి, హరే రామ హరి అంటూ ఉంటాం, హరి 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 అని. అంటే పాపములు హరించువాడా అని, పాపములు హరిస్తాడే. అయితే మనమే సంగ్రహంగా మాత్రమే చెప్పుకుంటూ వెళ్తాం, లేకపోతే కాదు, ఇది చాలా రోజులు పడుతుంది. మనం 11 రోజుల్లో ఇది పూర్తి చేయాలనుకున్నాను నేను. అందువల్ల ఉన్నదే స్వామి, నీ మహిమ సమగ్రంగా ఎవడికి తెలియదు, ఎంత పండితుడికైనా తెలియదు. నీ మహిమను ఎవరు తెలుసుకోలేరు. నీ పూర్తిగా సమగ్రమైన నీ మహిమను తెలుసుకునే యోగ్యత ఎవడికి, ఎంత పండితుడైనా వాడికి లేదు. బ్రహ్మాదులు కూడా నిన్ను పూర్తిగా నీ యొక్క తత్వాన్ని గురించి వివరించలేరు, బ్రహ్మాదులే. అందువల్ల ఎవరు బ్రహ్మాదులే పూర్తిగా వర్ణించలేరన్నప్పుడు ఇంకా నాలాంటి వాడు వర్ణించగలడా? మరి వాళ్ళు సర్వము కూడా ఎవడు నీ యొక్క మహిమని గురించి వర్ణించలేడు. నీ తత్వం సంపూర్ణంగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. మరి నేను ఏమీ తెలియనటువంటి వాడిని, మామూలు వాడిని నిన్ను స్తోత్రం చేయడం ప్రారంభించాను కాబట్టి ఇది దోషమే కావచ్చు, నేను యోగ్యుని కాదంటావేమో. బ్రహ్మాదులు మాత్రం యోగ్యులా? వాళ్ళు నీ యొక్క స్తోత్రాన్ని సంపూర్ణంగా చేయలేరు కాబట్టి ఎవరూ చేయలేరు. వాళ్ళు అయోగ్యులే, సంపూర్ణంగా ఎవరు నీ యొక్క తత్వాన్ని ఎరిగిన వాళ్ళు లేరు. ఎవరైనా ఎవరి బుద్ధి పరిమితిని బట్టి, వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళు స్తోత్రం చేయగలరు. బ్రహ్మాదులైనా వాళ్ళ బుద్ధి వైభవాన్ని బట్టి వాళ్ళు స్తోత్రం చేశారు. నేను నా బుద్ధి వైభవానికి తగినట్లుగా నేను స్తోత్రం చేస్తాను. ఒక మహా నది ఉన్నది, మంచినీళ్ళు కావాలి, నది దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అన్నాం. ఎంత తెచ్చుకుంటాం? సముద్రం అంతా తెచ్చుకుంటామా? నదికి వెళ్ళి తెచ్చుకోండి అంటే ఎవడి శక్తి కొలది? ఓపిక లేనివాడు చిన్న చెంబుతో తెచ్చుకుంటాడు, ఇంకెవడో బిందుతో తెచ్చుకుంటాడు, ఇంకో అట్లా ఎవడి శక్తి కొలది తెచ్చుకుంటాడు. నదిని మొత్తం తెచ్చుకోలేడు కదా. నువ్వు సముద్రం లాంటిది, నీ యొక్క మహిమ, నీ మహిమనంతా నేను వర్ణించగలదునా? యథాశక్తి ఆ నదిలో, గంగానదిలో ఉన్న జలాన్ని తీసుకొని వెళ్ళినట్లే, తీసుకొచ్చినట్లే వచ్చేటప్పుడు ఒక చెంబులో తెచ్చుకుంటాం మనం గంగా తీర్థం, లేకపోతే ఒక సీసాలో తెచ్చుకుంటాం, లేదంటే కొంతమంది పర్వాలేదు లేనుకుంటే వాడు ఇంత కొనుక్కొని గంగా తీర్థం తెచ్చుకుంటాం, అంతే కదా. ఎవడి శక్తి కొలది వాడు, ఎవడి బుద్ధి కొలది వాడు వర్ణిస్తాడు. సంపూర్ణంగా నేను ఎవడు వర్ణించలేడు. వాళ్ళు వర్ణించినప్పుడు వాళ్ళ వర్ణన స్తోత్రం నీకు ఎట్లాగైతే ఇష్టమైందో వాళ్ళు సంపూర్ణంగా వర్ణించలేదు కదా. బుద్ధిని బట్టి వర్ణిస్తూ ఉంటారు. నేను వర్ణించింది కూడా నా బుద్ధిని బట్టి వర్ణించాను. అందువల్ల నేను నిన్ను స్తోత్రం చేయడానికి పూనుకోవడం ఉందే, అదేమీ దోషం కాదు. ఎవడి బుద్ధి కొలిది వాడు ఇచ్చేస్తాడు, ఇది దోషం కాదు. నాది దోషం అయితే వాళ్ళది దోషం కావాలి కదా. ఎవరు అసలు నిన్ను సంపూర్ణంగా వివరించలేరు కదా అని చెప్పి ముందు తను నాకేమీ తెలియదు అనేటువంటి అహంభావం లేకుండా అన్నీ తెలుసని వినమ్రతతో స్తోత్రం ప్రారంభించాడు ఈ శ్లోకంలో. అందువల్ల నేను ఈ ప్రయత్నం చేయడంలో దోషమేమీ లేదు, అపరాధమేమీ లేదు అన్నాడు. అతీత పంథానం తవ చ మహిమా వాంగ్మనసయో, నీ మహిమ ఎవరికి తెలుసయ్యా? నీ మార్గం నిన్ను గురించి అసలు ఎవరికి? నువ్వు అతీత పంథానం, నిన్ను గురించి నీ తత్వం ఎవ్వడికి తెలియదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని శృతి చెబుతున్నది. వాక్కులు, మనస్సు కూడా, నువ్వు ఆ మనస్సుకు అందని వాడవి. వాక్కులు అంటే వేదములు, వేదవేత్త ఆయన, వేదముల చేత వేదవేద్యుడు కదా. వేదములు నిన్ను చెప్పలేవు, వాక్కులంటే ఇక్కడ వేదములు. వేదములు నీ యొక్క సంపూర్ణతత్వాన్ని వివరించలేవు, మనస్సుతోనూ ఊహించలేవు అని శృతి కూడా చెబుతూ ఉన్నది. అందువల్ల ఉన్నదే అతద్రవ్య, శృతి కూడా చివరికి ఏం చేస్తున్నదంటే అతద్రవ్యావృత్యాయం చకితమభిదత్తే శృతిరపి. నేతి నేతి నా అది కాదు, ఇది కాదు, అది కాదు, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ పోయి, దీనికంటే ఇది కానిది ఇంకా ఉన్నది, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ పోయి ఇది కానిది అని అట్లా చెబుతున్నది తప్ప స్పష్టంగా చెప్పటల. కాదు కాదు అని నా అంటే కాదు ఇతి అని నా ఇతి నా ఇతని నిషేధ రూపంలో మరలిపోయి చెబుతున్నది కానీ సంపూర్ణంగా నీ తత్వాన్ని గురించి శృతి కూడా చెప్పటం లేదు. సకస్య స్తోతవ్య కృతి కతి విషయ గుణ కస్య విషయ పదే త్వర్వాచీనే పతతి నమనకస్య నవచ. అంటే నువ్వు నిర్గుణమైన పరబ్రహ్మను గురించి నువ్వు ఎవరూ వర్ణించలేదు. నిరాకార నిర్గుణమైనటువంటి ఆకారం లేని గుణరహితుడైనటువంటి సర్వవ్యాపకుడైన నిన్ను తత్వాన్ని అసలు ఎవరికి అందదు. నువ్వైతే లోకాన్ని అనుగ్రహించడం కొరకు సాకారంగా వచ్చావుగా, అర్వాచీనమైనటువంటి రూపంలో వచ్చావుగా, అది ప్రాచీనమైంది, ఇది అర్వాచీనమైనవి. ఇగో ఇక్కడ ఈ మామూలుగా ఈ దేహధారి అయి వచ్చినటువంటి రూపాలు ఉన్నాయి, ఈ అర్వాచీనమైనటువంటి. పదే త్వర్వాచీనే పతతి నమనకస్య నవచ. నిన్ను ఎవరు స్తోత్రం చేయగలరు అసలే? నువ్వు ఈ రకంగా వాక్కుకు మనస్సుకు అందనటువంటి నిన్ను ఎవరు స్తుతించగలరు? నీ గుణములు ఎన్నని ఎవడికి తెలుసు? వర్ణించడానికి అసలు విషయమేంటో ఎవడికేం తెలుసు? అయితే ఉండే ఆ నిర్గుణ పరబ్రహ్మను మేము వర్ణించలేం కానీ ఈ సాకారంలో వచ్చినటువంటి ఈ సగుణ బ్రహ్మను ఉన్నదే వర్ణించకుండానికి ఎవడి వాక్కు ప్రవేశించ మనస్సు పడకుండా ఉంటుంది. అందువల్ల ఈ సాకారమైనటువంటి ఆయన చేసిన లీలలు ఉంటాయిగా సాకార రూపంలో వచ్చి, ఆ లీలలు ఎవరైనా వర్ణించవచ్చు కదా, అవి వర్ణించడానికి ఎవరికి మనసుకు పడదు? నేను కూడా నాకు అంతటి సామర్థ్యం లేకపోయినా సంపూర్ణంగా తెలిసిన తెలియకపోయినా నీ సగుణ సాకారతత్వాన్ని వర్ణించుతాను, అందులకు మనసు పడటంలో ఇందులో దోషమేముంది అని చెప్పి ఆ రకంగా శ్లోకంలో చెప్పుకున్నారు. మధుస్మితావాచ పరమమృతం నిర్మితవత. స్వామి ఓ బ్రహ్మన్, బ్రహ్మన్ అని సంబోధన అండి. అంటే నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు అని ఈ శ్లోకంలో సంబోధనం అండి. మధుస్పీతావాచ పరమమృతం. నువ్వు తేనెలు ఒలికేటువంటి పదాలతో వేదములు రచించావయ్యా. నీ నుండే ఆయన నుండే కదా వేదములు వచ్చినాయి. అందులో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. మధుస్పీతావాచ పరమమృతం నిర్మితవత. అమృతం లాంటిది అవి అన్నీ కూడా. తవ బ్రహ్మన్ కిం వాగపి సురగురోర్విస్మయ పదం. సురగురు అంటే దేవతా శ్రేష్ఠ గురువు, జ్యేష్ఠుడు అంటే బ్రహ్మ, సుర అంటే దేవతలకు, దేవతల గురువు అంటే బృహస్పతి. బృహస్పతి బాగా మాట్లాడతాడు కదా, మంచి పేరు గలవాడు కదా దేవతా గురువు. అటు బ్రహ్మ కానీ అటు దేవతా గురువు కానీ విస్మయం చెందాల్సిందే. నీ యొక్క రచనలు విన్నట్లయితే, మధు తేనెలొలికే నీ మాటలు కనుక విన్నట్లయితే, వాళ్ళ మాటలు కూడా నీ యొక్క మాటల ముందు, నువ్వు చెప్పినటువంటి వాక్కుల ముందు అవి ఎందుకు పనికిరావయ్యా? మమత్వేదం వాణిం. అయితే బ్రహ్మగారు తర్వాత బృహస్పతియే నిన్ను గురించి వర్ణించలేరు అని చెప్పినట్టుంటే ఆశ్చర్యజనక ఏది? నీవు మాట పలికినట్లుగా వేదములను నువ్వు ఏ రకంగానైతే నిర్మించావో నీలాగా అంత మధురంగా బ్రహ్మ దేవతాగురువైన బృహస్పతి నిర్మించలేకపోతే మరి నేనేమి నిర్మించగలను, నిన్ను ఏమి స్తోత్రం చేయగలను? అయితే ఒకటి ఎందుకు చేస్తున్నానో తెలుసా? నీ గుణములను గురించి వర్ణిస్తే దానివల్ల నాకు పుణ్యం వస్తుంది, నేను తరిస్తానని చేస్తున్నాను. కానీ నేను ఏదో పెద్ద పండితుండని మాత్రం మహాజ్ఞాని అని చేయటం లేదు. నీ తత్వం పూర్తిగా తెలిసి ఈ రకంగా ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు? ఎక్కడ నా రమ్మంటే ఏదో మామూలుగా కొంతవరకు మనకు తెలిసినప్పటికీ ఏదో మనం ఈ రకంగా తరిద్దామని చెబుతూ ఉంటారు చెప్పేవాళ్ళు కూడానే. మనం తరిద్దాము, ఏదో కొంతైనా తరిద్దాము, చెప్పడం వల్ల తరిస్తాం కదా. వినందు వాళ్ళలాగానే చెప్పిన వాళ్ళు తరిస్తారు. అలాగే నీ గుణములను కీర్తనం చేసి తరిద్దామనే దృష్టితో నేను ఈ రకంగా చెబుతున్నాను అన్నాడు. మళ్ళీ నే ఇంకా నాలుగో శ్లోకంలో అయిపోయినా ముక్తి 32 శ్లోకాలు ఉన్నాయండి, 34, ఇంకో 2-3 చెప్పి ఆపేసిస్తాను. తవైశ్వర్యం యత్తజ్జగదుదయరక్షా ప్రళయకృతు త్రయీవస్తు వ్యస్తం తిసృషు గుణభిన్నాసు తనుషు అభవ్యానామస్మిన్ వరద రమణీయా రమణీం విహంతుం వ్యాక్రోశీం విదదత ఇహైకే జడధియ. ఐశ్వర్యం అంటే డబ్బు కాదండి, ఈశ్వరుడికి సంబంధించింది ఐశ్వర్యం. ఈశ్వరుడికి సంబంధించిన వైభవం అంతా కూడా ఐశ్వర్యం అంటారు. ఒక ధనం ఏమిటి అన్నీ కూడా ఆ ఈశ్వర భావం అన్నమాట. నీ ఈశ్వర భావం ఉన్నదే ఎలాంటిదయ్యా అంటే, ఈ జగత్తు పుట్టడానికి, ఉత్పత్తికి, ఉదయానికి, అలాగే రక్షణకు, అలాగే ప్రళయానికి కూడా కారణమైంది. నీ యొక్క ఐశ్వర్యం అలాంటిది, ఈశ్వరుడే కదా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు చేసేది, ఆయనే కదా. నువ్వు ఎట్లా చేస్తున్నాడు ఆయన? ఆయనే త్రయీ వస్తుం, ఈ ఋగ్యజు సామ వేదములు అవన్నీ నువ్వే నిర్మించావు. అలాగే నువ్వు సృష్టి స్థితి లయములు నువ్వే చేస్తున్నావు. ఈ ఇంకానే మూడు గుణములు సత్రజస్తమో గుణములతో మూడు రూపాలు ధరించావు. మూడు వేదాల రూపం నువ్వు, మూడు వేదములుగా రూపంలో ఉన్నావు. అలాంటి నీవు సృష్టి స్థితి లయములు చేయటం కొరకు బ్రహ్మ విష్ణువు రుద్రుడుగా అవతరించావు. అటువంటి నీవు ఇంకా ఎలాంటి వాడివి? సత్వరజస్తమో గుణములు ఉన్నాయి. సత్వగుణంతో విష్ణువు, రజోగుణంతో బ్రహ్మ, తర్వాత తమోగుణంతో రుద్రుడు. ఈ మూడు గుణాలతో, ఈ మూడు వేదాలతో నువ్వు బ్రహ్మ విష్ణు రుద్రులుగా అవతరించి సృష్టి స్థితి లయములు చేస్తూ ఉన్నావయ్యా. నువ్వే, నీ యొక్క ఐశ్వర్యమే అంటే నీ యొక్క ఆజ్ఞ వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. అయితేనే కొంతమంది జడబుద్ధి గల వాళ్ళు ఉన్నారే, నువ్వు ఉన్నావని లేవని, ఆయన ఉంటే కనిపించడా అని ఈ రకంగా ఏదో మంచి మంచిగా మాట్లాడుతుంటాడు. ఈ జగత్తంతా దానికి సహజంగానే అది పుడుతూ ఉంది, దానికి ఎవడో సృష్టికర్త లేడు, ఎవడో పాలించేవాడు లేడు, ఇదంతా జగ అని పైకి మాత్రం రుచికరంగా ఉంటాయట, బాగా మనోహరంగా ఉంటాయట మాటలు మాత్రం. బాగా ఆలోచిస్తే మాత్రం అవి రమణీయం కాదుట. అలాంటి మాటలు కొంతమంది చెబుతూ ఉంటారు, జడబుద్ధులైనటువంటి వాళ్ళు, అమంగళులైనటువంటి వాళ్ళు ఆ రకంగా నిన్ను గురించి మాట్లాడుతూ ఉంటారయ్యా, అమంగళమైన సంభాషణలు చేస్తూ ఉంటారని హేతువాదుల్ని చారువాకుల్ని చిన్నగా ఇక్కడ తిరస్కరించాడనమాట. ఇటువంటి నిన్ను వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు? జడబుద్ధులు కాబట్టి, అమంగళులు కాబట్టి నిన్ను అమంగళులు అంటూ ఉంటాడు. ఈ రకంగా నేను చెప్పి బాగుంటాయి, దేవుడు లేడు, ఏమీ లేదు, కర్మ లేదు, సిద్ధాంతం లేదు, నరకం లేదు, ఏమీ లేదు, ఉన్నంతకాలం హాయిగా సుఖ అనుభవించడం ఇవన్నీ అంటూ ఉంటారు. ఈ రకంగా తినటం అనుభవించడం ఇదని చెప్పడానికి ఈ మాటలు అందరికీ బాగానే ఉంటాయి కదా. నిన్న ఏమైంది చూడండి, ఆ వైష్ణవ పాషండ మతంలో వాళ్ళు చెప్పినవన్నీ వాడికి నచ్చినాయి, వాడు కాస్త చెడిపోయినాడు. చార్వాకులు చెప్పే మాటలు కూడా అలాగే ఉంటాయి అని చెప్పి ఇక్కడ ఇందులో చెప్పారన్నమాట. నువ్వు మాత్రం వరములు ఇచ్చేటువంటి మహానుభావుడే. కొంతమంది వాళ్ళే ఏమని వాదిస్తారో తెలుసండి, వీళ్ళు నాస్తికులు. ఏమిటయ్యా కోరిక ఏమిటి అసలు? ఆయనకేదో భగవంతుడి కోరిక కలిగిందిట, ఈ సృష్టి చేసేట. ఏమి కోరిక? ఏమిటి ఆయనకు శరీరం ఏంటి అసలు? ఏమి శరీరము? ఏమిటిది ఆయన ఏముందని? ఏమి కోరిక ఉన్నది? ఏ శరీరంతో సృష్టి చేశారు? ఇదంతా కూడా బ్రహ్మకు శరీరమే లేదంటున్నారు కదా, ఏ శరీరంతో ఇది సృష్టి చేశారు? మీరు బ్రహ్మగారు సృష్టి చేశారంటున్నాడు, ఏ కోరికతో చేశాడు, ఏ శరీరంతో సృష్టి చేశాడు, ఆయనకు ఉపాయం ఏమిటి, మెటీరియల్ ఏమిటి అసలు ఆయనకి, ఉపాయం ఏ ఉపాయంతో చేశాడు ఈ మూడులో మూడు లోకాలని? ఆయన మరి సృష్టి చేసేటప్పుడు ఆధారం ఉండాలి కదా, ఆధారం ఏమిటి, మరి మెటీరియల్ ఏమిటి, కిమ్ ఉపాదాన కారణం ఏంటి, మరి అంటే పంచభూతాలు ఇవన్నీ మెటీరియల్ అనుకోండి, వస్తువు ఉపాదా సృష్టి చేయడానికి ఇలా ఉపాదానం ఏమిటి, కారణం ఏమిటి, మెటీరియల్ ఏమిటి, బ్రహ్మ ఎలా సృష్టి చేశాడు అని చెప్పి ఈ రకంగానే కుతర్కాలు చేస్తూ ఉంటారయ్యా కొందరు. నువ్వు తర్కానికి అందేవాడు అయితేగా, వాళ్ళు ఏదో కుతర్కాలు చేస్తారు, నువ్వు వాళ్ళకి అందేటువంటి వాడివి కదా. నీ ఐశ్వర్యం ఉన్నదే ఈశ్వరత్వం, తర్కమునకు అందనిదయ్యా నీ ఐశ్వర్యము. తయ్యి అనవసర దస్తో దుస్తో హతధియ, బుద్ధిహీనులుందే అనవసరంగా నిన్ను దుష్టంగా ఈ రకంగా విమర్శిస్తూ ఉంటారయ్యా. కుతర్కోయం కాశ్చిదు ముఖరయతి మోహాయ జగత, ఈ జగత్తును మోహింపజేయటం కొరకు కుతర్కాలు చేస్తూ ఉంటారు ఈ రకంగా. అసలు నువ్వు తర్కానికి అందేవాడు అయితే కదా, అసలు నిన్ను గురించి తర్కం చేయడానికి నువ్వు తర్కానికి అందేవాడు కాదు కదా. వాళ్ళు చేసేటువంటి దుష్టబుద్ధితో చేసేటువంటిది తప్ప వాళ్ళు అది నిజమైంది కాదు అని ఆ రకంగా. ఇంకా వాళ్ళే ఇంకో మాట చెబుతుంటారట, అజన్మానో లోకాః కిం అవయవంతోపి జగతాః అధిష్టాతారం కిం భవ విధినా భవ విధిరనాదృత్య భవతి. ఈ సృష్టిని అనాదర భావంతో పలుకుతూ ఉంటారటండి కొంతమంది. లోకాలకు అవేంటి, వాటింత అవే పుట్టినాయి, దీన్ని ఎవడో కారణం ఎవడూ లేడు, ఇవి అవయవంతోపి, వీటికి అవయవ రూపంలో జగత్తులు కల్పించినా వాటికి ఏమీ లేదు, ఈ లోకాలకు జన్మ లేదు అంటూ ఉంటారు కొంతమంది. అధిష్టాతని విమర్శిస్తూ ఉంటారు, ఈ సృష్టిని గురించి అనాదరంగా మాట్లాడుతూ ఉంటారు. అసలు భగవంతుడు లేకుండానే ఈ లోకాలన్నీ పుట్టినాయి అంటూ ఉంటారు, దీనికి ఒక ప్రయత్నం అవసరం లేదు, సహజంగానే సృష్టి జరిగింది అని చెప్పి చెబుతూ ఉంటారు. దీనికి యతో మందాస్త్వం ప్రత్యమరవరా సంశేరత ఇమే. ఈ రకంగా చెప్పడానికి మందబుద్ధులు ఏమాత్రం కూడా సందేహించరు అని చెప్పి చెప్పారు. ఇంతవరకు వాళ్ళు 6 శ్లోకాలు చెప్పుకున్నాం, ఊరికే పైపైన. స్వస్తి. శివకేదార కేదారే సేతి అయంధ్వని మోక్షలక్ష్మీ పురద్వార కవాటోద్ఘాటనధ్వని పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు లోకస్య కళ్యాణమస్తు గోవధస్య నిషేధోస్తు వనః పార్వతీపతయే. స్వస్తి.